विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः योनित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहदस्तरितराणिनायमेने अस्मद्गुरो भगवतो स्यदैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः सर्वोपक्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि आनन्दैकरसप्रसादरसन्नन्दस्मितास्यं कृपापारेण निजवर्तमानसर्वाम्भोजापवानोदयं कालज्ञानविनिकृटिं शिवकरं कालीसहं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्कालीप्रसादाद्वयम्। श्रीकैवल्यमलं चेरुडुमै चिन्तिञ्चिदं लोकरक्षैकारम्भं भक्तपालनकलासंरम्भकं दानवोद्रेकस्तम्भकं केळिलोलविलसद्रुब्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकं महानन्दाङ्गनाडिम्भकं चेतुरानन्दशिवनिपूजिम्पडेनि नोरुनोमङ्गहरिकीर्तिनुडुमडेनि दैवसत्यम्बुलोनुगातनुपडे కలుగనేటికి తల్లుల కడుపు చేటు పలికెడిది భాగవతమట పలికించడిది భొండు రామభద్రుండట నే పలికిన మవహర ముగునట పలికెద వేయుండు గాథ పలుకగనేనా శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకర లోకేశ్వర దేవతానేక బ్రాహ్మణ గోగణాతి హరణ నిర్వాణ సంధాయక నీపుంక్యద తుంపవే భవనతల్ నిత్యానుకంపానిధి కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మని ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః। అతిరహస్యం వైన హరిజన్మ కదనంపు మనుజుడెవడే మాపురేపు చాలవంతితోడ చదవిన సంసార దుఃఖరాశి పాసి తొలగిపో। ఓం శ్రీ నమః ఓం శ్రీ మాత్రే నమః। ప్రియ భగవద్గురు సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో గురుదేవుడు మనకు అనుగ్రహించిన ఈ చాతుర్మాస వ్రత మహాపుణ్యకాలంలో శ్రీమద్ భాగవతాంతర్గత దశమస్కందంలో శ్రీకృష్ణ లీలామృతాన్ని విచారణ చేస్తూ నిన్నటి రోజున మనం తృణాలంప సంహారం దాకా చెప్పుకున్నాం। ఒక్కొక్క రాక్షస సంహారంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటంటే మనలో ఉండేటువంటి దుష్టమైనటువంటి గుణాలు పోతే తప్ప మనం భగవంతుణ్ణి చేరలేము। భగవంతుణ్ణి చేరడానికి ఆయన అందరిలో ఉన్నవాడే, ఆయనలో ఆయన మనలో ఉంటేనే మనం అన్నింటినీ చూడగలుగుతున్నాం। కానీ ఆ స్పృహని పొందడానికి కొన్ని అడ్డు కలిగించేటువంటివి ప్రపంచంలో బయలుదేరుతూ ఉంటాయి। మనకు మహాత్ములు చెప్పింది ఏమిటంటే లోకంలో ఏదో పొందాలంటే ఎవరో అడ్డొచ్చారు అని మనం అంటూ ఉంటాం। ఏమండి నేను ఫలానాది పెడదాం ఫలానాది చేద్దామంటే ఎవరో అడ్డుపడ్డారండి అంటూ ఉంటాం। కానీ మనలో ఉండేటువంటి జ్ఞానాన్ని ఆ రత్నాన్ని అపహరించుకోవడానికి వచ్చేటువంటి దొంగలు కూడా మన లోపల నుంచే బయలుదేరుతున్నారు। బయట నుంచి వచ్చేవాడిని అయితే మనం అడ్డగించవచ్చు। నాలుగు వైపుల ద్వారాలు పెట్టాము, ఈ నాలుగు వైపుల ద్వారాలు క్లోజ్ చేసామనుకోండి లోపలికి ఇంకొకరు రాలేదు। కానీ మన లోపలికి చొరబడే దొంగలు వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు ఆరుగురు, కామక్రోధచ్చ లోభచ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మానవుడు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే బయట నుంచి ఎవరో దొంగలు వచ్చి బయట సంపద దోచుకుపోతారు, కానీ మన లోపలే మనకు తెలియకుండా ప్రవేశించి మన లోపల ఉన్న జ్ఞానాన్ని అపహరించుకోవడానికి వచ్చే దొంగలు ఆరుగురు ఉన్నారు, వీరి పట్ల నువ్వు జాగ్రత్త వహించాలి అని మనకు మహాత్ములు తెలియజేశారు. ఈ ఆరుగురు దొంగలు మనల్ని ఎలా కొల్లగొడుతున్నారో అలాగే మనలో ఉండేటువంటి గుణాలు సత్వగుణం రజోగుణం తమోగుణం, అలాగే మనలో ఉండేటువంటి ఆరు శత్రువులు కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం, ఇవన్నీ చొరబడేది పాంచభౌతికమైనటువంటి శరీరం. ఈ పాంచభౌతికంలో మనం నిన్న చెప్పుకున్నాం భూమి ఆపహ అనలహ వాయువు ఖం, ఇవి కూడా ఐదు, ఆకాశం వాయువు అగ్ని నీరు భూమి, ఇవి ఐదు పంచభూతాలు. ఈ ఐదు పంచభూతాలు నన్నేమి చేయలేవని నిరూపణ చేశాడు స్వామివారు. అందుకని మనం నిన్న చెప్పుకున్నాం ఒక్కొక్క అసురుడు ఒక్కొక్క రూపాన్ని ధరించి వచ్చాడు, ఆకాశంలో వాయువు రూపంలో అగ్ని రూపంలో అలాగే జల రూపంలో ఆయన అడ్డగించినటువంటివి యమున అలాగే కాళింగుడు, ఇవన్నీ కూడా మనకి చక్కగా స్వామివారు చూపించారు. ఆ నీరు రూపంలో యమును కూడా దారిచ్చేసి వెళ్ళిపోయింది ఆయన, అలాగే భూమి మను తిన్నాడు ఆయన, అలాగే కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం, ఈ ఆరుగురు కూడా ఆరుగురు రాక్షసుల రూపంలో కృష్ణుడి మీదకి వచ్చారు. లోకంలో ఏ ఒక్కటి విజృంభిస్తేనే మనం తట్టుకోలేము, ఈ ఆరు ఆయన మీదకి దాడి చేశారు. మొట్టమొదటి వాడేవాడంటే కామం, ఈ కామానికి ప్రతిరూపం భాగవతంలో ఎవరున్నారంటే శిశుపాలుడు, శిశుపాలుడు కామానికి ప్రతీక. అలాగే మనకి క్రోధం వస్తుంది, కామం తరువాత వెంటనే వచ్చేది క్రోధం, ఈ క్రోధానికి వెంటనే పక్కన ఉండేటువంటి రాక్షసుడు ఎవడంటే దంతవస్తువుడు అనేవాడు, వాడు శిశుపాలుడికి తోడబుట్టినవాడు. కామము క్రోధం ఇద్దరు ఎప్పుడు అన్నదమ్ములు అనమాట, వాళ్ళు అది తీరకపోతే ఇది వచ్చేస్తుంది. యాయతో విషయాంపుంసా సంగస్థేషు పర్యాయతేని భగవద్గీతలో స్వామి చక్కగా తెలియజేశాడు. కామము క్రోధం తరువాత మూడవ దొంగ ఎవరంటే లోభం అనేటువంటి వాడు, ఈ లోభానికి ప్రతీక అయినటువంటి వాడు చాణూరుడు అనేటువంటి వాడు. ఈ చాణూరుడు ముష్టికుడు ఇద్దరు కూడా మల్లయుద్ధ విశారదు, కంసుడు యొక్క పరివారం. కంసుడు నగరానికి వెళ్ళినప్పుడు మధురా నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ తన చేతికి మట్టి అంటకుండా బలరామకృష్ణుని ఎలా మట్టు పెట్టాలని చూసినప్పుడు ఈ చాణూరుడు ముష్టికుడు అనేటువంటి వాళ్ళ ఇద్దరినీ పంపిస్తారు కృష్ణుడి మీదకి. వాళ్ళలో లోభానికి మోహానికి ప్రతీకమైనటువంటి వాడు చాణూరుడు అనేవాడు, ముష్టికుడు అనేటువంటి వారు, వీళ్ళిద్దరు కూడా లోభానికి మోహానికి ప్రతీక. ఇక మదానికి ప్రతీక ఒకడున్నాడు, వాడే పౌండ్రిక వాసుదేవుడు, మనకు భాగవతంలో కనిపిస్తాడు, భగవంతుడిలాగా వేషం వేసుకుంటాడు, భగవంతుడిలాగా శంఖ చక్రాలు ధరించాడంటాడు, భగవంతుడి పేరే నాకు కూడా ఉంది అంటాడు, నేను భగవంతుడు లాంటి వాడిని నన్నే ఆరాధించండి అంటాడు, వీడే మదానికి ప్రతీక, నన్ను మించి ఎవడూ లేడు అంటాడు, వాడే మన మానవుడిలో ఉండేటువంటి మదం, ఆ మదానికి ప్రతీకే పౌండ్రిక వాసుదేవుడు. చిత్త చివరిది మాత్సర్యం, ఈ మాత్సర్యానికి ప్రతీకే జరాసంధుడు అనేటువంటి వాడు. ఇలా పరమాత్మ ఆరుగురు రాక్షసుడు అంటే మనం భాగవతాన్ని చదువుకునేటప్పుడు ఏం చేస్తున్నామంటే ఇవెక్కడో పూతన సంహారం అండి, శకడాసుర సంహారం అండి, తృణావృత సంహారం అండి, అది ఎప్పుడో జరిగిపోయాయి కదా, ఇప్పుడు ఆ రాక్షసులు లేరు కదా, నేను ఆ కథా విధానాన్ని ఎందుకు చదువుకోవాలి అంటే వీరు ఆ కాలంలో పరమాత్మ చేత అందమొందింపబడి ఈ కాలంలో మన గుణాల రూపంలో మన లోపలే తిష్ట వేసి కూర్చున్నారు కాబట్టి వాసనాస్వరూపం పూతన, శకడాసుర స్వరూపం అంటే బండి, అదే మన జీవన రథం. ఇది మనం పదార్థానికి పరమాత్మకి ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. తరువాతది మూడవది, నిన్నటి రోజున మనం చూసాం తృణావర్తుడు, వీడు రజోగుణానికి ప్రతీక. రజోగుణం ఏం చేస్తుందంటే ఆ లోపల ఉండేటువంటి తెలియకుండానే మన లోపల కన్ను కనిపిస్తుంటుంది, మనకు తెలియదు. లోకంలో రజోగుణం వల్ల వచ్చే ఇబ్బంది ఎలా ఉంటుందంటే మన కళ్ళు మూసుకుపోయాయనే సంగతి మనకు తెలియదు. ప్రతి వాళ్ళకి ఎలా ఉంటుందంటే నేను బాగానే ఉన్నాను కదా, నేను బాగానే చేస్తున్నాను కదా అని అనిపిస్తుంది, కానీ వీడు తెలియకుండానే కన్ను కప్పేస్తాడు. ఆ కన్ను కప్పేటువంటి అహంకారానికి ప్రతీక రజోగుణం. ఈ రజోగుణాన్ని కూడా స్వామివారి చక్కగా తృణావర్త సంహార రూపంలో స్వామి నిన్నటి రోజున అంతమొందించాడు. అంటే మనలో మన లోపల చొరబడి మన విలువైన జ్ఞానాన్ని అపహరించేటువంటి వాళ్ళ రాక్షసుల సంగతి మనకు తెలియదు కనుక ఏ పరమాత్మను శరణ వేడితే మనలో ఉండేటువంటి గుణాలన్నీ అంతం పొందుతాయో ఆ పరమాత్మ యొక్క కథా విధానం ఎల్లప్పుడూ చదవాలి. అందుకనే భాగవతం అనేటువంటిది ఇన్ని రోజుల్లో పూర్తవుతుందనేటువంటి గ్రంథం కాదు, సదాశర్య సదాశర్య శ్రీమద్భాగవతం కథ ఎస్య శ్రవణ మాత్రేణ హరిచిత్తం సుమాశ్రయేత్ అతిరహస్యం పైన హరిజన్మ కథనంపు మనుజుడెవడేని మాపురేపు. చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖరాశి బాసి తొలగిపోవు అని మనకు భాగవతం చెప్తోంది. అలా స్వామివారు తృణావర్తుడి మెడని చూసి ఆ మెడకు బంధంగా తాను మారి ఉన్నట్టుండి బరివెక్కాడు. ఎప్పుడైతే స్వామి అలా బరివెక్కాడో ఆ విష్ణుడి యొక్క చేతుల ఒత్తిడికి ఆయన శరీరం ఆయన ఆధీనంలో లేకుండా పోయింది. తృణావర్తుడు ఆకాశంలో నుంచి రాక్షసుడు కింద రాణ మీద కుప్పకూలిపోయాడు. ఆ దెబ్బకు వాడి శరీర భాగాలన్నీ శిథిలమైపోయాయి. శివుడి బాణం దెబ్బకు త్రిపురాసురులనే వాడు ఎలా కూలారో అలా రాక్షసుడు నేల కూలాడు అని పోతనామాచుడు వారు తెలియజేశారు. ఇప్పుడు ఈ గోపికలు ఈ తృణావర్త సంహారాన్ని చూశారు. ఏడుపులు మారిపోయారు, సంతోషించారు. పువ్వు విచ్చినట్టుగా వికసించిన ముఖంతో ఆ రాక్షసుడి వక్షస్థలం పైన ముచ్చటగా ఆడుకుంటున్నటువంటి బాలుణ్ణి వాళ్ళు ఎత్తుకున్నారు. ఏమంటే దేవ స్వభావం ఎలా ఉంటుందంటే కష్టానికి ఓర్చుకోలేడు, సుఖానికి తట్టుకోలేడు. రెండు కూడా మానవుడికి బాధే. కష్టానికి ఓర్చుకోవడం కష్టమే, సుఖం వచ్చినప్పుడు తనకంటే గొప్పవాడు లేడన్నట్టుగా వాడు ఎదురుతూ ఉంటాడు. జీవస్వభావం అది. కానీ మహాత్ములు ఎలా ఉంటారంటే సుఖాన్ని ఎలా తీసుకుంటారో దుఃఖాన్ని కూడా అలాగే తీసుకుంటారు. సుఖ దుఃఖాలు రెండు లేవు మహాత్ములకి, ఉన్నది బ్రహ్మమే. కాబట్టి ఇక్కడ పరమాత్మ తృణావర్తుడు వస్తే బాధపడిపోవడం, మళ్ళీ అందులో నుంచి వాడి సంహారం కాగానే తానేదో కొత్తది పొందినట్టుగా ఉండడం ఉండరు. కానీ జీవస్వభావం ఎలా ఉంటుందంటే అనుకూలంగా వస్తేనేమో ఆనందపడతాడు, ప్రతికూలమైతేనేమో ఆవేదన పడతాడు. అంటే వీటికి ఎలా వస్తుంది చూడండి, కర్మఫలాన్ని ఎలా తీసుకోగలుగుతాడు ఈ మానవుడు. చేసింది ఎప్పటికైనా సరే చెడని పదార్థము అన్నాడు. చేసిన కర్మము చెడని పదార్థము అన్నాడు. ఇప్పుడు చూడండి, మనం వండుకున్న పప్పు ఓ నాలుగు రోజులు ఫ్రిడ్జ్లో పెడితే ఐదో రోజుకి దానికి రూపం మారిపోతుంది, వాసన వచ్చేస్తుంది. అది చేసిన పదార్థమే, చెడిపోతుంది, అది అవతల పడేయడానికి వీలుంటుంది. కానీ కర్మఫలం ఉండి చూశారు, అది మనకు చెడని పదార్థం, అది ఏ ఫ్రిడ్జ్లో దాచబడేది కాదు, ఇంకొకరికి ఇవ్వబడేది కాదు, అది మనమే తీసుకోవాలి, మనమే అనుభవించాలి. కాబట్టి చేసేటప్పుడు ఉత్తమమైనటువంటి కర్మలు చేస్తే రేపు అనుభవానికి వచ్చేటప్పుడు మంచి ఫలాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ గోపికలు అనుకుంటున్నారు, ఆహా, సజ్జనుడైనటువంటి వాడు అందరి ఎడల సమబుద్ధితో ఉంటాడు. అసలు భగవంతుడు భగవద్గీతలో చెప్పిన మొట్టమొదటి గుణం ఏంటండి, అద్వేష్ట సర్వభూతానాం. తరువాత మైత్రకరుణయేవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షేమి, ఇవన్నీ ముందు తర్వాత. ఇప్పుడు చూడండి, అద్వేష్ట సర్వభూతానాం ఇది ఎదురుగా కనబడుతోంది. ప్రతి ప్రాణిలో ద్వేషము లేకుండా ఉండుము అని చెప్పాడు స్వామి. తరువాత మైత్ర కరుణ ఏవచ ఇవన్నీ అంతరంగికంగా ఉండేటువంటివి. ఈ మిత్రత్వము కరుణ అనేటువంటి ఆంతరంగిక గుణాలు. కానీ ముందు మనం ఎదురుగా ఉన్నదాన్ని సరి చేసుకుంటేనే కదా లోనుండేటువంటి దాన్ని మనం అనుభవించగలిగేది. కాబట్టి ముందర ద్వేషం లేకుండా ఉండాలి. ద్వేషము అంటే రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, ద్వి విష ఇది ద్వేష అన్నాడు. మానవుడు ఒక్క విషం తాగితేనే చస్తాడు కదా, ఇది ద్వి విషం అంటాడు. అంటే రెండు విషయాలు ఒకేసారి తీసుకున్నాడని, రెండు భారమైనటువంటి విషయాన్ని తీసుకున్నవాడు బ్రతకడం ఎంత కష్టమో ద్వేషం ఒంటి నిండా పురుగుకున్నవాడు బ్రతకడం కూడా అంతే కష్టం. అంటే అక్కడ అర్థం ఏంటి, ద్వేషం కలిగిన వాడి కళ్ళెదురుగా చచ్చిపోతాడని కాదు అక్కడ అర్థం, వాడు మానసికంగా కుంగిపోతాడు. ఆ ద్వేషానికి ఉండేటువంటి లక్షణం ఏమిటంటే వాడు సుఖపడడు, ఇంకొకడిని సుఖపడనివాడు, ఇంకొకడు సుఖంగా ఉండి వాడు చూడలేడు. ఈ ద్వేషబుద్ధి ఎవరికి లేకుండా ఉంటుందో వారు నా భాగవతులలో ఉత్తములు అని స్వామి మనకు తెలియజేశారు. ఇక్కడ గోపికలు సజ్జన బుద్ధి కలిగిన వాళ్ళు, సాత్విక బుద్ధి కలిగిన వాళ్ళు. వీళ్ళలో పరమాత్మ ఎవరికి దొరికినా ఆనందపడేవారు. లోకంలో ఎలా ఉంటుంది మన భక్తి అంటే, నాకే మంచి జరగాలి, నాకే కుటుంబమే, నా కుటుంబమే బాగుండాలి, ఇలాగే మనం ఏంటంటే భగవంతుణ్ణి ఇది నాకే చెందాలి, నాకే చెందాలి అనుకుంటూ ఉంటాం. కానీ గోపికలు అలాంటి బుద్ధి కాదు వారికి. ఎవరికి పరమాత్మ చెందిన వారికి ఆనందమే. అలాంటి సజ్జన బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కనుక భగవంతుడు కూడా సమబుద్ధితో ఉంటాడు. కనుక రక్షణ అనేటువంటిది వేరే లేకపోయినా కష్టాల్లో రక్షింపబడతారు. ఇప్పుడు మామూలుగా సాత్వికుడికి కష్టాలు వచ్చాయనుకోండి, ఏదో ఒక రూపంలో వచ్చి సాయాన్ని పొందుతారు. ఎవరో ఒకళ్ళు వస్తారు సాయం చేయడానికి. అదే దుర్మార్గమైన ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఉన్నారనుకోండి, అతడి ఇంటిలోనే అతనికి దుఃఖం ఏర్పడుతుంది. ఈ దుఃఖాన్ని అతడు బయటికి చెప్పుకోలేడు, ఈ దుఃఖాన్ని బయట ప్రపంచానికి చెప్పలేదు. అలాగే వీళ్ళు సాత్విక బుద్ధి కలిగిన వాళ్ళు కనుక వాళ్ళకు వెంటనే పరమాత్మ ఇదిగో వాళ్ళ దుఃఖాన్ని చూడలేక తృణావృత సంహారం జరిగిన తరువాత అప్పుడే ఇచ్చుకున్నటువంటి పుష్పంలాగా ఆ రాళ్ల మీద పడినటువంటి తృణావృత సంహారం అయిపోయిన తరువాత స్వామి ఒక పుష్పంలాగా కనిపించారు వారు. ఇప్పుడు కృష్ణుడే ఎలా ఉన్నాడు, ఏమాత్రం బరువు లేకుండా తేలిక చేతుల్లోకి వచ్చేశాడు. యశోదమ్మ అనుకుంది ఇంతకు ముందర కొండలాగా మారిన పిల్లాడైనా ఈ పిల్లాడు ఇప్పటికిప్పుడు తేలిక రూపాన్ని ఎలా పొందాడు అన్నట్టుగా చేతుల్లో ఇమిడిపోయాడు. ఆ చిన్ని కన్నయ్యని తీసుకొచ్చి యశోదమ్మ చేతికిచ్చి దుఃఖాన్ని పోగొట్టాడు. అప్పుడు గోపాలకులు ఈ మాట అనుకున్నారు, సాత్వికంగా ఉంటే సాధు బుద్ధి కలిగి ఉంటే రక్షణ పరమాత్మ చేస్తాడు. ముందు సాధు బుద్ధి మనలో ఉండాలి. ఇప్పుడు బ్యాంకులో ఎంత డబ్బు ఉన్నా మన ఖాతాలో ఉండాలి కదండి. బ్యాంకులో కోట్లు కోట్లు ఉంటాయి. మనం ఒక 2000 కావాలని చెప్పి విత్డ్రా ఫారం మీద రాసి ఇచ్చామనుకోండి, మన ఖాతాలో 1000 రూపాయలే ఉన్నాయి. మనం 2000 కావాలని ఇచ్చాం, ఆయన ఇస్తాడా? ఆయన బ్యాంకులో కోటి ఉండొచ్చు కాక, కానీ నీకు 1000 రూపాయలు ఇవ్వడానికి కూడా అతనికి అధికారం లేదు. ఏమయ్యా మీ బ్యాంకులో డబ్బు లేదా అని మనం అడిగితే ఆయన ఏమంటాడు, నా బ్యాంకులో కోట్లు ఉన్నాయి కానీ నీ ఖాతాలో 1000 ఉంది అంటాడు. నువ్వు అడిగింది 2000, నీ 2000 ఆయన ఇవ్వాలి అంటే నీ ఖాతాలో డబ్బు ఉండాలి. అలాగే ఏదైనా మనం ఒక బాధపడుతున్నప్పుడు ఆ బాధలో నుంచి ఉపశమనం పొందడానికి భగవంతుణ్ణి శరణ వేడితే ఆయన కూడా ఖాతాను చూస్తాడు. ఈయన ఏమైనా కొద్దిపాటి పుణ్యమైనా చేసున్నాడా, స్వల్పం అప్సస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయువుని విద్యతే. స్వామి వెతుక్కుంటాడు వీడేమైనా పుణ్యం చేశాడా అని. ఆ పుణ్యం మన ఖాతాలో ఉందనుకోండి, ఆ పుణ్యమే మనకు రక్షణగా నిలబడుతుంది. అందుకని గోపికలు అనుకున్నారు చక్కగా యశోదమ్మకు ఉండేటువంటి సాధు బుద్ధి. యశోదమ్మ లక్షణాలు మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. ఆవిడ ఆచార్య లక్షణం, ఎదుటివారి కష్టాన్ని చూడలేకుండా ఉండే లక్షణం, ఎదుటివారికి ఇంత పెట్టాలనేటువంటి మనస్సు కలిగి ఉండడం, అది యశోదమ్మ లక్షణం. అందుకని పరమాత్మ కూడా ఆదరణే ఎంచుకున్నాడు, ఈవిడ నాకు ఆదరంగా పెంచగలదు అని. అలాంటి యశోదమ్మ చేతిలో ఈ పిల్లాన్ని పెట్టి యశోదమ్మతో చెప్తున్నారు, అమ్మా సాధు బుద్ధి కలిగిన వాళ్ళ రక్షణ పరమాత్మే చేస్తాడు. ప్రత్యేకించి పరమాత్మ చేయడానికి ఆయనే ఒక అవతారం ధరించి చేయడమ్మ. మనం ఆచరించిన ధర్మమే మనకు పుణ్యరూపంలో వచ్చి సహాయపడుతుంది. అందుకనే పాపాత్ములు ఎన్ని పాపాలోచన చేసినా భగవంతుని రక్షణగా నిలబడ్డ వాడికి ఏ లోటు కలగదు. ఏమండి ప్రహ్లాదుడు ఎందు చేత రక్షింపబడ్డాడు హిరణ్యకశ్యపుడి చేత? బలంలో హిరణ్యకశ్యపుడు గొప్పవాడే, వయస్సులో హిరణ్యకశ్యపుడు పెద్దవాడే, ఇంకా తండ్రిగా ఉండి నిలబడ్డవాడు ప్రహ్లాదుడు ఎదుట. మరి ఏ ధైర్యంతో ప్రహ్లాదుడు ఎదురు నిలిచాడు? బలయుతులకు దుర్భరులకు బలమెగోడు, నీకు నాకు బ్రహ్మేంద్రాదులకు బలమెగోడు అని అంటాడు ప్రహ్లాదుడు భాగవతంలో. అంటే ఇన్ని బలాలకు కారణమైనటువంటి బలవంతుడైన పరమాత్మని నేను శరణు వేడతాను అని ప్రహ్లాదుడి యొక్క ధీరత్వం. హిరణ్యకశ్యపుడే అనుకుంటున్నాడు, నా బలం ప్రహ్లాదుని ఏమైనా చేయగలదు, నా బలంతో ప్రహ్లాదుని నేనేమైనా చేయగలనని తన బలాన్ని నమ్ముకున్నవాడు హిరణ్యకశ్యపుడైతే తనువునిచ్చిన వాడి బలాన్ని నమ్మినవాడు ప్రహ్లాదు. సరే తనువు ఎవరి వల్ల ఉంది, ఈ తనువిచ్చిన వాడు ఎవరు? మన మామూలుగా తనువు ఎవరిచ్చారంటే తల్లిదండ్రులు చూపిస్తామండి. ఏమండి మా నాన్న మా అమ్మ ద్వారా లోకంలోకి వచ్చానండి అని మనం తల్లిదండ్రులు చూపిస్తాం. తల్లిదండ్రులే తనువునిచ్చేవారైతే లోకంలో కొంతమంది తల్లిదండ్రులకి మరి బిడ్డలు మధ్యలోనే వెళ్ళిపోతున్నారే, ఇంకొంతమందికి ఆ అవకాశం కూడా కలగడం లేదే. తల్లిదండ్రులే తనువిచ్చేవారైతే మరి అందరూ తల్లిదండ్రులు తనువిచ్చి లోకంలోకి జీవుల్ని తీసుకురావాలి కదా, ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? మరి వారి జన్మరక్షణ వారి కర్తవ్యం ఏదైతే ఉన్నదో అందరూ బిడ్డల్ని బతికించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరి కొంతమంది కొన్నాళ్ళు నుండి వెళ్ళిపోతున్నారే తల్లిదండ్రుల ముందరే, అక్కడ వాళ్ళ కర్మఫలానికి కారణమేమిటి అంటే తనువుని రక్షించేవాడొకడు ఉన్నాడు. తనువునిచ్చేది తల్లిదండ్రులు, కానీ తనువుని రక్షించేవాడు పరమాత్మ. మరలా తనువుని రాకుండా చేసేవాడు కూడా పరమాత్మే. ఆయనకు సంబంధించిన జ్ఞానమే మరలా మనకి తనువు తల్లిపాలలోకి వెళ్ళే అవసరం లేకుండా, మళ్ళా ఇంకొక తనువుని పొందేటువంటి అవసరం లేకుండా మనల్ని చేయగలిగింది కూడా జ్ఞానమే. ఆ జ్ఞానం ఎవరి వల్ల లభిస్తుంది మనకి? పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల, ఆయన్ని తెలుసుకోవడం వల్ల. కాబట్టి ఇక్కడ వాళ్ళు అంటున్నారు, అమ్మా సాత్వికంగా ఉండి మంచి బుద్ధితో ఉండేవారికి దైవం ఎప్పుడు రక్షణగా ఉంటాడు, దైవం ఎప్పుడు అన్యాయం చేయడు. అలాగే నువ్వు చేసినటువంటి పుణ్యమే ఎన్ని ఆపదలు నీ బిడ్డ పొందుతున్నా ప్రతి ఆపదను గడచి మళ్ళీ నీ పిల్లాడు నీ చేతికి వస్తున్నాడంటే కారణం నీవు చేసినటువంటి పుణ్యం.
నువ్వు ఇతరుల పట్ల చూపించినటువంటి దయ, కారుణ్యం, క్షమ, ఓర్పు, శాంతి ఇవన్నీ నీ బిడ్డకు రక్షణగా నిలుస్తున్నాయి. అంటే అక్కడ అర్థం ఏంటండి, మనం చేసేటువంటి పుణ్యాలు మన బిడ్డలకు చేరతాయా? చాలామంది అనుకుంటూ ఉంటాం కదండి, నేను చేసిన పుణ్యం నా బిడ్డలకు చేరుతుందా అని అనుకుంటూ ఉంటాం కదా. చేరుతుంది అని చెప్తోంది భాగవతం. ఆ పుణ్యం చేరబట్టి ఇన్ని రాక్షసుల గండాలు దాటుతున్నాడు పరమాత్మ. ఆ గోపికలు తెచ్చి ఈ నల్లమయ్యని యశోదమ్మ ఒడిలో కూర్చోబెట్టాడు. అప్పుడు ఆవిడ అంటుంది, గత జన్మముల ఏమి నోచితిమో. పరమాత్మతో సంబంధం కలగాలంటే అంత తేలికైన విషయం కాదండి. లోకంలో మనం అనుకుంటూ ఉంటాం, ఏమండి నేను ఎంత పుణ్యం చేశానో ఇలాంటి బిడ్డ పుట్టాడండి, నేను ఎంత పుణ్యం చేశానో ఇలాంటి కూతురు పుట్టిందండి అనే మాటలు మనం వింటూ ఉంటాం. లోకంలో కర్మ సంతానమే అనుకూలంగా ఉంటే మన పుణ్యం గురించి తోడుకుంటూ ఉంటాం. మన బంధువుల దగ్గర, మిత్రుల దగ్గర, ఎంత పుణ్యం చేశాను అనండి అలాంటి కొడుకు పుట్టాడు అంటే. ఏమండి కర్మ సంతానమే ఇంత గొప్పగా పొగిడేదైతే భగవంతుడే పుత్రుడిగా వస్తే గత జన్మంబుల ఏమి నోచితిమో. ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి పుణ్యానికినో గత జన్మలో చేసిన దానికి వెనకాతల కారణం ఉంటుందండి. కారణం లేకుండా కార్యం జరగదు. మనం ఏదో పుణ్యం చేశాం కాబట్టి ఈ రోజున మనం ఇంత తినగలుగుతున్నాం, ఒకరికింత పెట్టగలుగుతున్నాం. ఒకరికింత పెట్టగలిగేటప్పుడు కూడా భగవంతుడిని తలచుకుంటూ సేవ చేసుకోవాలి. ఏమంటే ఒక మాట చెప్పేవారు రామకృష్ణానంద స్వామి వారు. ఓ చోట ఒక ఆవిడ ఇది బాగా శీతాకాలం వస్తుంది కదండి, బాగా మంచి చలికాలం. ఈ చలికాలంలో ఈ వీధుల్లో పడుకునే వాళ్ళు ఉంటారండి. ఈ వీధుల్లో పడి అక్కడ ఫుట్పాత్ల మీద డివైడర్స్ దగ్గర పడుకునే వాళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళకి ఈవిడ అర్ధరాత్రి వేళలో ఏం చేసేదంటే ఒక కారు వేసుకొచ్చి ఈ దుప్పట్లు ఉంటాయి కదండి, కాస్త మందంగా ఉండి చలికి ఆగగలిగేవి, ఆ దుప్పట్లన్నీ చక్కగా వాళ్ళ మీద కప్పి ఓ అన్నం పొట్లం వాళ్ళ ప్రక్కన పెట్టి వెళ్ళిపోతుండేది. వీళ్ళు ఏ చలికో తట్టుకోలేక శరీరాలు ఇలా ఇలా వణుక్కుంటూ ఎప్పుడో మెలకు వచ్చి ఓసారి కాళ్ళ దగ్గర చూసుకోగానే దుప్పటి ఉండేదట, ఇలా పక్కన తడుముకోగానే అన్నం పొట్లం ఇవి ఉండేయట. వాళ్ళందరూ అనుకునేవారట, ఏ మహాతల్లో మనకి ఇదిగో ఈరో ఆహారం పెట్టి ఇలా వస్త్రాలు ఇచ్చి పెడుతుంది, ఎప్పుడు ఆవిడని చూడలేదు, సరే మనం ఒక పని చేద్దాం, ఈరోజు కూడా ఆవిడ వస్తుందేమో అందరం నిద్రపోతున్నట్టు నటిద్దాం. ఎవరో నిద్రపోవద్దు, అందరం నిద్రపోతున్నట్టు నటిద్దాం. ఆ వచ్చిన ఆవిడ ఈ అన్నం పొట్లాలు ఇక్కడ పెట్టిపోతుంది కదా, ఒక్కసారి ఆవిడ చూద్దాం, ఆ మహాతల్లి మనకింత కడుపు నింపుతోంది కదా అని అందరూ మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుకుని ఆ నిద్రపోతున్నట్టు నటిస్తున్న సమయంలో ఆవిడ ఎప్పట్లాగే వచ్చింది, చక్కగా ఆ కారులో నుంచి ఆ వెనక డోరులో ఏవైతే ఆహార పొట్లాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళ ప్రక్కన పెట్టి ఈవిడ మళ్ళీ కారు ఎక్కుతూ ఉంటే వీళ్ళందరూ హఠాత్తుగా లేచి కారు చుట్టూ మూగేశాడు. అమ్మానికి నువ్వెంత చక్కని దానగుణం కలిగింది దానివమ్మ, ఎంత వితరణశీలివి, ఈ చలికాలంలో మనకు చక్కగా వస్త్రం ఇస్తున్నావు, తినడానికి ఇంత అన్నం పెడుతున్నావు, ఒక్కసారి ఏమిటమ్మా తలంచుకుని అలా నిలబడ్డావు, ఓసారి తలెత్తి నీ ముఖం చూపి అమ్మా అని అడుగుతున్నారు. అప్పుడు ఆవిడ తలెత్తకుండా అలాగే ఉండిపోతే వీళ్ళందరూ అన్నారు, ఏమ్మ తలంచుకొని అలా నిలబడ్డామే తప్పు చేసిన దాని మాదిరిగా ఎందుకు అలా తలంచావని అడిగితే ఆవిడ ఒక అద్భుతమైన మాట చెప్పింది, అయ్యా 1000 చేతులతో పరమాత్మ నాకు ఇస్తుంటే నేను 2 చేతులతోనే దానం చేయగలుగుతున్నాను, మీరు పొగడాల్సింది 2 చేతులతో ఇచ్చే నన్ను కాదు, 1000 చేతులతో ఇచ్చే ఆయన పొగడాలి. వాడు 1000 చేతులతో ఇస్తే నేను 2 చేతులతో దానం ఇస్తూ నా ముఖం తలెత్తుకోవడానికి నాకు సిగ్గుగా ఉందయ్యా, అందుకని తల వంచి నేను దానం చేస్తున్నాను అన్నదటండి ఆవిడ. అంటే ఎక్కడైనా ఒక దానం చేసినప్పుడండి నేను చేస్తున్నాను అనేటువంటి భావన ఎప్పుడూ పనికిరాదు. అందుకే మన హిందూ సాంప్రదాయంలో చూడండి, తీసుకున్న వారి కాళ్ళకు ఇచ్చిన వాడు దండం పెడతాడు. ఇప్పుడు ఎక్కడైనా సరే మీ ఇంటికి ఒక వరలక్ష్మి వ్రతం అనో లేకపోతే ఇంకొక ఉద్యాపన అనో ఇంకొక వ్రతం అనో వచ్చారనుకోండి, తాంబూలం మీరు తీసుకుంటారు. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళని చేస్తారండి, తీసుకున్న వాళ్ళకు నమస్కారం చేస్తారు. అంటే అక్కడ అర్థం ఏమిటి, అమ్మా నువ్వు లేక నా ఇంటికి రాలేదు, కానీ ఒక లక్ష్మీ స్వరూపంగా సత్యనారాయణ స్వామి స్వరూపంగా మీరు వచ్చారు కనుక మీకు ఈ రూపంగా ఇచ్చుకునేటువంటి భాగ్యం నాకు కలిగింది కనుక ఆ రూపంలో మీరు స్వీకరించి నాకు ఆశీస్సులు అనుగ్రహించండి అని ఇచ్చిన వారు తీసుకున్నటువంటి వారి కాళ్ళకు నమస్కారం చేస్తారు. ఇది మన సాంప్రదాయం. అంటే దాత అనేటువంటి విశేషం ఎంత గొప్పదండి. అక్కడ వాళ్ళు అనుకుంటున్నారండి మనకింత పుణ్యం, కృష్ణుడు మరలా మరలా ఈ గండాలు దాటి మన చేతిలోకి వస్తున్నాడంటే గత జన్మముల ఏమి నోచితిమో. మనం గత జన్మలో ఏం నోములు నోచేమో, యాగశ్రేణులు ఏమేమి చేసితిమో, ఏ యాగాలు చేస్తే భగవంతుడు కొడతాడు? యజ్ఞ కృత్యజ్ఞ కృత్యగ్ని యజ్ఞభుజ్ఞ సాధన యజ్ఞాంత కృత్యజ్ఞ భుక్ష్యం అన్నమన్నాదయేవచ విష్ణు సహస్రనామంలో భగవంతుడు యజ్ఞస్వరూపంగా చెప్పబడ్డాడు. అందుకనే తెలిసిన వాళ్ళెవరు వరాహస్వామి అవతారాన్ని యజ్ఞవరాహావతారము అంటారు. అది యజ్ఞస్వరూపమైన వరాహము అంటే వరా అంటే శ్రేష్టము, అహము అంటే రోజు, శ్రేష్టమైన రోజని అర్థమండి. వరాహావతారంలో ఉండే విశేషం ఏమిటి? అవతారంలో ఎవరు చంపాడండి పరమాత్మ? హిరణ్యాక్షుడు అనేవాడిని చంపాడు. హిరణ్యం అంటే అర్థమేమిటి? బంగారం. అక్షుడు అంటే అర్థమేమిటి? చూసేవాడు. అంటే ప్రతిదీ కూడా నాకు లాభం ఎంత వస్తుంది అని చూసేవాడే హిరణ్యాక్షుడు. వాడు ఏ పని చేసినా నాకేమిటి అంటాడండి. ప్రపంచంలో ఉంటారు చూడండి కొంతమంది, ఏ పని చేసినా నాకేంటి, ఆఖరికి దేవుడి దగ్గరికి వచ్చినా నాకేంటి, నాలుగు అడుగులు వేస్తే నాకేంటి, ఇలా దృష్టి కలిగి బయట ప్రపంచంతో ఉండేవాడి పేరే హిరణ్యాక్షుడు అంటే. వాణ్ణి చంపిన రోజే మంచి రోజండి. అహంకారం అహంకారాలు అనేటువంటి వాటిలో ఆ అహంకారానికి ప్రతీక అండి ఎవరు? హిరణ్యాక్షుడు అనేవాడు. అహంకారం మమకారం నాది మమ అహం ఈ రెండు కూడా హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు, వాళ్ళిద్దరు సోదరులు లాంటి వాళ్ళని రామకృష్ణానంద స్వామి చెప్పేవారు. అందుకని అది తొలగిన రోజే మంచి రోజు. యాగము అంటే అర్థమేమిటండి? ఒకరికి శ్రేయస్సుని కలిగింపజేసే, దాని ద్వారా పది మందికి మనకి సాయం చేయగలగడం ఏదైతే ఉన్నదో అదే విధమైనటువంటి యజ్ఞం. అందుకే అన్నదానం కూడా ఒక యజ్ఞం అన్నారు. అన్నదానం చేయండి, అది ఒక యజ్ఞం. విద్యాదానం చేయండి, ఒక యజ్ఞం. ఇప్పుడు మీరు అనర్చు ఏమండి యాగాలు చేయమంటున్నారు? యాగాలు చేయడం అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళ ఇంట్లో యాగకుండా ఎలా పెట్టాలి? యాగం ఎలా చేయాలంటే యాగము అనగానే మీరేమి సమిధలు ఆవు నెయ్యి వీటిని దృష్టిలో తెచ్చుకోనక్కర్లేదు. ఒక ప్రాణికి ప్రతిఫలాపేక్ష లేకుండా ఇంత భోజనం పెట్టారనుకోండి అది భూత యజ్ఞం. సర్వభూతాలకి మనకు తోచింది పెట్టినట్టు. అలాగే విద్యాదానం, ఎవరైనా విద్య నేర్చుకునేవారికి లేని వారికి ఆ విద్యాదానానికి మనం ఏదైనా మన ద్రవ్యాన్ని కాస్త వినియోగించామనుకోండి అది కూడా ఒక యజ్ఞమే. అది జ్ఞానయజ్ఞం, సరస్వతి యజ్ఞం అది. కాబట్టి మనం చేసే పనిని ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తే అది కూడా ఒక యజ్ఞమే. అలాంటి యజ్ఞం చేశారండి గోపికలు. మీరు భాగవతంలో చూస్తే గోపికలు ఎక్కడ యజ్ఞగుండాల దగ్గర కూర్చొని యజ్ఞాలు చేసినట్టుగా మనకు కనపడదు. మరి వాళ్ళు చేసిన యజ్ఞం ఏమిటి అంటే ఇదిగో ఇవే యజ్ఞాలండి. సర్వభూత దయా యజ్ఞం, అన్ని భూతాలకు దయతో కలిగి ఉండడం, అన్నింటినీ ప్రేమగా చూడటం అండి. అన్నింటికంటే గొప్పది ఏంటంటే ప్రేమ. రామకృష్ణ స్వామి వారు చెప్పేవారు, గోకులానికి వెళ్ళండి మీకు నిజమైనటువంటి ప్రేమ ఏమిటో తెలుసుకోవాలి, బృందావనం వెళ్ళండి అనేవారండి రామకృష్ణ స్వామి. బృందావనం వెళితే ఏం తెలుస్తుంది అక్కడ? అది ప్రేమ భూమి. ఆ ప్రేమ భూమిలో ఏం తెలుస్తుంది? త్యాగం తెలుస్తుందండి. అన్నింటినీ వదిలేసి వాళ్ళు పరమాత్మను ఆశ్రయించారు గోపికలు. ప్రేమలో ఏముంటుంది? త్యాగం ఉంటుంది. త్యాగం వలననే అమృతత్వం లభిస్తుంది అని ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. ప్రేమ ఎప్పుడు పగని కోరదండి, ప్రేమ ఎప్పుడు త్యాగాన్నే కోరుతుంది. అలాంటి త్యాగం చేశారు గోపికలు. గృహాన్ని త్యాగం చేశారు, బంధాన్ని త్యాగం చేశారు, బంధువుని త్యాగం చేశారు, అహాన్ని త్యాగం చేశారు. పరమాత్మ ఒక్కడే చేరుకోవలసినటువంటి ఏకైక స్థానాన్ని గుర్తించారు. అది ప్రేమలో ఉండేటువంటి గొప్పదనం. అందుకని ఏ యాగశ్రేణులను ఏమేమి చేసిమో, ఎవరికేమి పెట్టిమో చూడండి గోపికలు ఏమంటున్నారు. కృష్ణుడిని ఈ చేతిలో పొందడానికి కారణం ఏమిటి? ఎవరికేమి పెట్టిమో, ఏ చింతారతి ప్రొద్దుపుచ్చిమో. చింతారతి అంటే మాట్లాడుకోవడం అంటే. లోకంలో ఏ విషయాలతో రమత పొందుతున్నాం మనం, ఏ విషయాల వెంట వెళుతున్నాం? దుర్నర వార్తా కథాప్రపంచములు కర్ణప్రాప్తము చేసి వాసనములు వ్యర్థత ద్రోచుడి వాడు అని భాగవతం చెప్తోంది. దుర్నర వార్తా కథాప్రపంచములు, ఏవి అవసరం లేదో అవన్నీ వింటుంటాడటండి మానవుడు. ఆ విన్నటువంటిది ఏం చేస్తోంది? మనకు లోపల వాసనగా అర్థమైంది అని వాటి ఎందుకు ఆసక్తిని చూపిస్తుంది. భాగవతంలో అజామీయుడు అనే మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఎందుకని తన సాంగత్యం కోల్పోవలసి వచ్చింది? అజామీయుడు ఎవరండి? ఆయన బ్రాహ్మణుడు. దేనికోసం వచ్చాడు ఆయన అడవికి? చక్కగా సమిధలు తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఎక్కడైనా ఒక మాట చెప్పారండి పెద్దలు, వచ్చిన పని చూసుకొని పెడితే ఇబ్బంది లేదు, కాని దానిలో వేలు పెట్టామా ప్రతిదీ బంధనమే. వచ్చిన పని చూసుకొని పెడితే ఎక్కడ బంధనం లేదండి. అజామీయుడు వచ్చాడు దేనికోసం వచ్చాడు? సమిధల కోసం వచ్చాడు. సమిధల కోసం వచ్చిన వాడు సమిధలు పట్టుకెడితే భాగవతంలో కథ వేరుగా ఉండేది. కానీ ఎప్పుడైతే సమిధలతో పాటుగా కాని విషయాలు చెవిన పడ్డాయో పడొచ్చండి, కానీ ఇది నాకు అవసరమా? కాని విషయాలు వినపడతాయి, కానివి కనబడతాయి. ఇవి మనకు అవసరమా? ఇది ఇది ఒక్కటి మనం గుర్తించాలండి. వినడము కనడం అనేది ప్రపంచంలో ఉంది. ప్రపంచంలో మనం వస్తే వినకూడనే వినపడతాయి, కనబడకూడనే కనబడతాయి. కానీ వెంటనే విచక్షణ బయలుదేరాలి అక్కడ. విచారణతో కూడిన విచక్షణ. ఈ మాట నాకు అవసరమా? ఇది నేను వినాల్సిన అవసరమా? ఈ పనిలో నేను వేలు పెట్టడం అవసరమా? ఇది కనుక మనం విచక్షణ కలిగి ఉన్నాం అనుకోండి, విచారణ వెళ్ళడానికి అవకాశం. ఇక్కడ అజామీనుడు ఏం చేశాడు? ఏవో మాటలు వినపడుతుంటే ఆ వైపు చెవి పెట్టాడు. చెవి పెట్టి ఊరుకున్నాడా? కళ్ళతో చూద్దామనే బుద్ధి పుట్టిందండి. ఎప్పుడైతే విన్నాడో చూశాడో అది చేద్దామనే బుద్ధి ఇంద్రియాలకు బయలుదేరింది. ఎప్పుడైతే ఇంద్రియాలు చేయడానికి ప్రయత్నం చేశాయో కర్మ చుట్టుకుందండి. అక్కడ ఎంత భ్రష్టత్వం పొందాడండి అజామీనుడు. అతనికి ఓ స్త్రీమూర్తితో సాంగత్యం, వచ్చిన పనులన్నీ వదిలేయడం, ఆఖరికి భగవంతుడి యొక్క వేదాన్ని కూడా ఆయన అవతల పెట్టేయడం, ఇవన్నీ జరిగాయి భాగవతంలో. దీనికి అంతటికీ కారణం ఏమిటి? కాని దాన్ని లోపలికి చేర్చడం. అందుకని ఇక్కడ మనము ఏది చేసినా, ఏ చింతారతిన్, చింత అంటే చితి చచ్చిన తర్వాత కాలుస్తుంది, చింత బ్రతికుండగానే కాలుస్తుంది అన్నారు మహాత్ములు. చితి చచ్చిన తర్వాత పెడతారని మనం తీసుకెళ్ళి కట్టెల పైన, దాన్ని చితి అంటారు. చింత, చింత అంటే ఆలోచన. ఈ ఆలోచన ఏం చేస్తుందని బ్రతికుండగానే మానవుడిని తగలెట్టేస్తుంది. ఈ చింత భగవంతుడిది అయిందనుకోండి, జరిగేది జ్ఞానయజ్ఞమే. ఇదే చింత భగవంతుడి యందు చేర్చారనుకోండి, ఇప్పుడు ఊరికే నిద్రపట్టకుండా ఆ విషయాలు ఏ విషయాలో ఆలోచిస్తూ కూర్చునే బదులుగా ఏ రామాయణమో భారతమో భాగవతాన్ని గురించో విచారణ చేశామనుకోండి, అది మనకు ఏ ప్రదేశం కంటే కూడా మన సాధన చాలా ముఖ్యం. చాలామంది అనుకుంటారు నేను మంచం మీద కూర్చొని భాగవతం గురించి ఆలోచించచ్చా అంటే, ఏది భగవంతుని ప్రదేశం కాదు చెప్పండి. ఆ స్థాయిలోకి మన మనస్సు వెళ్ళగలగాలి. అంతేగాని ఇక్కడ సాకు వెతుక్కొని మన మనస్సుని మళ్ళీ యువతలకి తెచ్చేసుకోకూడదు. మంచం మీద కూర్చోవచ్చా, పారాయణం చేయొచ్చా అంటే అసలు ఎప్పుడు నీకు గుర్తు లేకుండా ఉంటాడు పరమాత్మ. నిరంతరం చేసుకోవడానికి ప్రదేశాలే అడ్డం కాదు. భీష్ముడు ఎక్కడ ఉండి చేశాడండి విష్ణు సహస్రనామ పారాయణం? ఎక్కడ చేశాడు ఆయన? కురుక్షేత్రంలో అన్ని శవాల మధ్య అంపశయ్య మీద అంతమంది ఏడుపులు వింటూ ఆయన చేసుకున్నాడా లేదా? ఎందుకని? చిత్తము మనీషాయత్తంబు చేసి అన్నది భాగవతం. దృశ్యం కంటే కూడా ముఖ్యమేమిటంటే మనస్సు. భీష్ముడు ఏం చేశాడు? దృశ్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ దృశ్యం కనబడడానికి కారణమైన ద్రష్ట ఎవరైతే ఉన్నారో ఆయనే నాకు కావాలి. దృశ్యం కనబడుతుందంటే లోపల ఎవరో ఉన్నారు, ఉండి చూపిస్తున్నారు. ఏమండి శవానికి ఏమైనా తెలుస్తుందా? నేను బదులు చచ్చిపోయిన తర్వాత నా పైన ఏ పంచ కప్పారో ఏ చీర కప్పారో నేను చూసుకోగలుగుతానా? చచ్చిపోయిన తర్వాత వీడు చెప్తారు, మా నాన్నగారికి తెలుగు పంచి ఇష్టం, మా అమ్మగారికి ఆ పసుపు చీర అంటే ఇష్టం, వీడు చెప్తారు. ఆ కట్టేది కప్పేది కూడా చూడడు వాడు. మరి బ్రతుకున్నప్పుడు ఈ చీర నాకు బాగా ఇష్టమని కట్టుకున్నారు, ఈ పంచి నాకు చాలా ఇష్టమని చుట్టుకున్నాం. మరి ఈ రంగుని తెలియజేసిన వాడు ఎవరు? లోపల తెలియజేసిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత, అనంతంలో లీనమైపోయిన తర్వాత ఇష్టాయిష్టాలు ఏముండవు. బయటవాడు చెప్తారంతే, ఇది ఇష్టము ఇది ఇష్టము అని. కానీ ఇష్టాలు పొందినవాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరమాత్మని ఎలా చూస్తున్నాడు భీష్మాచార్యుడు? నాకు దృశ్యం కనబడుతోంది, ఈ దృశ్యానికి కారణమైన వాడెవడు? శబ్దాలు వినబడుతున్నాయి, వినికిడికి కారణమైన వాడెవడు? అందుకని ఈ కనపడేటువంటి వాటికన్నింటికీ మూలమైన వాడెవడు? అందుకే మూల కారణమెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తాన అయిన వాడెవ్వడు, మూల కారణమెవ్వడు? మూలాన్ని వెతుక్కునేవాడే జ్ఞానం. మూలాన్ని వెతుకుతాడు వాడు. అంటే మూల మూలంలోకి వెళ్ళమంటారు కదా. మూలం వెతకడం అంటే అర్థం ఏమిటి అంటే అసలైనటువంటి తత్వాన్ని గుర్తించడం. మనం గణపతి నవరాత్రుల్లో వ్రతకథ ఎప్పుడూ చదువుతామండి, వినాయకుడి వ్రతకథ. వ్రతకథ మారదు, వ్రతకథ మారదు. కానీ వ్రతకథలో తెలుసుకోవలసినటువంటి సత్యం ఒకటి ఉంది. మూలాన్ని పట్టుకున్నటువంటి వాడు వినాయకుడైతే ప్రపంచాన్ని పట్టుకున్నవాడు సుబ్రహ్మణ్యుడు. మూలాన్ని పట్టుకుని మహేశ్వరుడు చుట్టూ తిరిగాడు, గణపతి అయ్యాడు ఆయన. ఈయన ప్రపంచాన్ని పట్టుకొని అంతా తిరిగాడు, ఆయనకు పదవి రాలేదు. అంటే అక్కడ ఏం చెప్పారు గణపతి తత్వంలో? మూలాన్ని పట్టుకో. అందుకే మూలాధారంలో ఎవరుంటారు? మూలాధారంలో ఉండేవాడు గణపతే. మూలాధారంలో కానీ అర్థమేంటి? మనం కూర్చునేటువంటి భాగం అండి. మనం కూర్చుంటే క్రింద మన భూమికి ఏ భాగం అయితే వెన్నుముక క్రింద భాగం తగులుతుంటుందో దాన్ని మూలాధారం అంటారు. మూలాధారం అంటే అర్థం ఏంటి? గణపతి పూజ, గణపతి పూజ అనగానే మనం ఏం చేస్తున్నామంటే శుక్లాం ప్రధరం విష్ణు అయిపోయిందండి గణపతి పూజ అంటారు. గణపతి పూజ అంటే అర్థం ఏమిటంటే కదలికలు లేకుండా స్థిరంగా కూర్చోవడం. మూలాధార పూజ జరగాలి ముందర. గణపతి పూజ అంటే బుద్ధి ఏకాగ్రత కుదరాలి, మనస్సు శుద్ధి కావాలి. అలా కూర్చుంటే గణపతి పూజ పూర్తయినట్టే. అంతేగాని మంత్రాలతో పూర్తయ్యేది బయట చేసేటువంటి కార్యం. చాలామంది అంటారు గణపతి పూజ అయిన తర్వాత వచ్చారండి, తర్వాత పూజలో కూర్చోండి అంటారు. ఇది బాహ్యంగా. కానీ గణపతి పూజ అంటే అర్థమేమిటి? నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు పరమాత్మ యందు మనస్సు ఏకాగ్రత చెందడం. అది అయ్యిందా గణపతి పూజ అయినట్టే. నువ్వు ధ్యానానికి కూర్చున్నా లేకపోతే ఇంకో పని కూర్చున్నా స్థిరంగా ఉండడం గణపతి పూజ. మూలాధారం, మూల కారణం ఎవ్వడు, ఆ మూల కారణాన్ని వెతుక్కోవడమే నిజమైనటువంటి జ్ఞాని లక్షణం. ఇది దేని ద్వారా కలుగుతోంది? ఒకరినొకరు భగవత్తత్వాన్ని పంచుకోవడం ద్వారా. అందుకని ఏ చింతారతిని ప్రొద్దుబుచ్చితిమో. కాలం వెళ్ళిపోతుంది. భాగవతం వినడానికి వచ్చిన వారికి కాలం వెళ్ళిపోతుంది, వినకుండా బయట ఉన్నవారికి కాలం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇదే స్థితి మనకి ఈ కార్యం లేదనుకోండి, మనకు పనులు లేవా, బోర్డు పనులున్నాయి బయట, ఈ కార్యక్రమం లేదనుకోండి, 28 రోజులు కార్యక్రమం లేకపోతే మనకేం పనులు లేవా అండి? ఎన్ని పనులున్నాయి బయట వ్యాపకంలో వ్యవహారంలో? కానీ అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. కానీ ఈ కాలం ఏ కాలం అండి? ఇది గురుదేవులు అనుగ్రహించినటువంటి కాలం. మనందరికీ గురుదేవులు అనుగ్రహించినటువంటి సాధనా కాలం ఇంకా చెప్పాలంటే. కాబట్టి అటువంటి చింతారతిని ప్రొద్దుబుచ్చితిమో. ఇప్పుడు మనకేం చేస్తున్నారు గురుదేవులు? మనకు తెలియకుండానే మనకి ఇది ఆయాచిత పుణ్యకార్యం. ఏమీ మన నుంచి కోరకుండా గురుదేవులు మనకి ఇస్తున్నటువంటి పుణ్యం అండి ఇది. వారు అనుగ్రహించినటువంటి కాలం శ్రవణం ద్వారా మనకి ఆయన పుణ్యాన్ని జమ చేస్తున్నాడు మనందరికీ కూడా. కాబట్టి ఇది కూడా భగవంతుడి యొక్క అనుగ్రహమే. ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం లేకపోతే ఈ మంచి మాటలు వినాలనే బుద్ధి కూడా మనకు కలగదు. అందుకని చింతారతిని ప్రొద్దుబుచ్చితిమో సత్యములేమి పలికితిమో. సత్యం పలకడం కూడా ఒక వ్రతం అండి. మానవుడు ఏ వ్రతాన్ని పట్టుకోమని చెప్పారు? సత్యవ్రతం. ఈ సత్యవ్రతుడెంత ఈని పసం ఆయంతుంజుమి అనుచు. ఏమండి, ఆ రోజున కృష్ణ పరమాత్మ భీష్ముడి మీదకి వెళ్ళాడు. భీష్ముడి మీదకి ఎందుకు వెళ్ళాడు ఆయన? ఆ రోజున అర్జునుడి మీదకు భీకరంగా యుద్ధం చేస్తున్నాడు భీష్మ పితామహులు వారు. యుద్ధం చేస్తుంటే కృష్ణుడికి కోపం వచ్చి అర్జునుడు తల్లడిల్లిపోతున్నాడు. బాబా ఇదేమిటి, ఎదురుగా ఉన్నది తాతగారా లేక పరమేశ్వరుడు ఈ రూపాన్ని ధరించి నా మీద బాణప్రయోగం చేస్తున్నాడా, నాకు బింబేలెత్తిపోతున్నాను బాబా, మా తాతని ఈ స్థితిలో ఎప్పుడూ చూడలేదన్నాడు ఆయన. అంటనే ఆయన అన్నాడు, ఇంత ధీటుగా నిలబడడానికి కారణం ఏమిటంటే భీష్ముడి సత్య సంధత. భీష్ముడి సత్యసంధత నరనారాయణుడి ఇద్దరిని నిలబెట్టిందండి కురుక్షేత్ర రణరంగంలో. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళ కప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచు నయమున పైనున్న పచ్చని పటముజార నమ్మి తినాలాగు నగుబాటు చేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించి సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుది నినుగాదు విడువు మర్జునాయనుచు మద్విశక వృష్టి చరణి చనుదెంచు దేవుడు దిక్కునాకు. అలా నిలబడిపోయాడు పరమాత్మ. ఒక రూపం అండి. ఏమండి, ఎన్నాళ్ళు భగవంతుడిని చూశామనేది ముఖ్యం కాదు, అంత్యకాలంలో ఆయన ముద్ర మన మీద పడిందా లేదా, ఆయన ఒక రూపంతో మన ఎదురుగా వచ్చి మన హృదయాన్ని ఆకర్షించేవాడిగా నిలబడ్డాడా లేదా. ఓనాటి రూపం ఆ పరమాత్మ నాకు ఇటువంటి అనుగ్రహం ప్రసాదించాడు కదా, అంత్యకాలంలో ఇటువంటి రూపం నాకు కనబడుగాక అని ఆయనకు సంకల్పం చేసుకున్నాడంతే. కారణమేమిటి? సత్యసంధత. భీష్ముడి సత్యసంధత పరమాత్మను తెచ్చి ఎదురుగా నిలబెట్టి. అక్కడ పరమాత్మ కూడా నేను శవాలున్న చోటికి రాను అనలేదండి. పరమాత్మ ఏమైనా శవాలున్న చోటికి రాలేదా? కురుక్షేత్ర రణరంగంలోకి వచ్చి నిలబడలేదా? ఎవరికోసం వచ్చాడు, ఎందుకోసం వచ్చాడు? ధర్మరాజుతో అంటాడు, బావా నేను ద్వారకకు వెళ్ళిపోతున్నాను, ప్రయాణం అవుతున్నాను అన్నాడు. ఏం చెప్పమంటావు బావా, ఉండమండానికి వెళ్ళమండానికి రెండింటికీ అధికారం లేదన్నాడు ధర్మరాజు. ఉండమండామంటేనేమో స్వతంత్రం, వెళ్ళమన్నానంటేమో ధిక్కారం. నేను వెళ్ళమండానికి నాకు అధికారం లేదు, ఉండమనడానికి అధికారం లేదు. పరమాత్మ నువ్వు ఏ సంకల్పం చేస్తే అది చెయ్యన్నాడంతే. పరమాత్మ దగ్గర ఎప్పుడు కూడా స్వతంత్రం పనికిరాదండి. నారదుడు మరోసారి వైకుంఠం వెళ్ళి స్వామివారిని సేవించుకొని తిరిగి వస్తుంటే, నారదా ఈరోజు నా పంచాంగం చూశావా అన్నాడు పరమాత్మ. చూశానండి అన్నాడు. ఈరోజు వర్షం ఉందా అన్నాడట. ఎవరు? నారాయణమూర్తి. ఈరోజు పంచాంగంలో వర్షం లేదండి అన్నాడు నారదుడు. సరే వెళ్ళి రావయ్యా అన్నాడు. స్వామి నాకు గొడుగు ఇవ్వండి పెడతానన్నాడు నారదుడు. అదేమిటయ్యా పంచాంగంలో వర్షం లేదన్నావుగా, వెళ్ళు అరుగు. పంచాంగంలో లేదు కానీ పరమాత్మ నువ్వే సంకల్పం చేశావు. ఇప్పటికి నువ్వు సంకల్పం చేసావంటే నాకు కొడుకు గతి. కాబట్టి నాకు పంచాంగం గురించి తెలుసు కానీ స్వామి నువ్వే ఎప్పుడు ఎలా ఉంటావు నాకు తెలియదు. మనకు పంచాంగాలు తెలుస్తాయి కానీ పరమాత్మ గురించి తెలియటం లేదు, పెద్ద విచిత్రం అది. అసలు ఒక్కడు వాడి గురించి తెలుసుకుంటే ఇవన్నీ ఆయనకు దాసులండి మొత్తం కూడా. ఈ పంచభూతాలకు ఆయన నియామకుడు, ఆయన నియంత, వాటిని అవసరమైతే నడిపించగలడు. అలాంటి పరమాత్మ చూడండి ఇక్కడ ఈ స్వామివారు భీష్ముడి యొక్క సత్యసంధతకి ఆయనకు దర్శనమివ్వాలి. వెంటనే ధర్మరాజు అన్నాడు, రెండింటికి సరిపోను బాబా, నువ్వు ఎలా ఉంటే అలా నిర్ణయం చేయన్నాడు. అలాగే నాకు కొద్దిగా పనులు ఉన్నాయి, ఆ పనులు పూర్తి చేసుకొని వెడతానని మొట్టమొదటిసారి వెళ్ళింది కుంతి దగ్గరికండి. భాగవతంలో కృష్ణుడు కుంతి దగ్గరికి వెడతాడు ప్రథమ స్కందంలో. ఎవరైనా సరే భగవంతుడి దగ్గరికి భక్తులు వెడతారా, భక్తుల దగ్గరికి భగవంతులు వెడతారా చెప్పండి? ఎవరు లోకంలో ఎలా ఉందండి పరిస్థితి? భగవంతుడి దగ్గరికి మనం పెడుతున్నాం అండి, రోజు అభిషేకానికి వస్తున్నారు, రోజు బాబుజీ దర్శనానికి వస్తున్నారు, రోజు భాగవతం దగ్గరికి వస్తున్నాం, అంటే భగవంతుడి దగ్గరికి మనం వస్తున్నాం. కానీ భాగవతం చూడండి, భగవంతుడు భక్తుడి దగ్గరికి వెళుతున్నాడు, ఇది భాగవతం. ఆయన కుంతి దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి కాస్త ఆవిడ ఓడించాడు, ఆవిడ ఏదో కొన్ని మాటలు చెప్పింది, కొన్ని లీలలు చెప్పింది, అవన్నీ స్మరించుకుంది. తర్వాత ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. ధర్మరాజా, రెండు మీ పాండవులు ఐదుగురు కలిసి మనం ఒక చోటకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? భీష్మపితామహులు వారి దగ్గరికి వెళ్ళాలి. భీష్మపితామహులు వారు ఎలా ఉన్నారు? అంబశయ్య మీద పడున్నాడు. దాదాపు 58 రోజుల సమయం, కురుక్షేత్ర రణరంగం మొదలైన దగ్గర నుండి 10వ రోజు పడిపోయి మాఘమాసంలో ఆయన ఎదురు చూస్తున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎదురు చూసేటువంటి కాలం. ఇప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటేనండి, ఒక ఆయన నిరంతరం భగవద్గీత 18 అధ్యాయాలు పారాయణం చేస్తాడు, అటువంటి ఆయన దక్షిణాయనంలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇప్పుడు వీళ్ళు ఏం ముచ్చట పెట్టుకుంటారంటే 18 అధ్యాయాలు పారాయణం చేసిన దక్షిణాయనంలో వెళ్ళిపోయాడట. ఇంకోటి ఏంటంటే అమావాస్య రోజు పోతాడండి. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే ఇన్ని చదివి అమావాస్య నాడు పోయాడు. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు అంటూ ఉంటారు, ఏమీ తెలియని వాడు ఏకాదశి నాడు పోయాడు, అన్నీ వచ్చిన వాడు అమావాస్య నాడు పోయాడు. ఇప్పుడు మనమేం నిర్ణయం చేస్తామంటే తెలుసుకుని ఏమిటి ప్రయోజనం? దీనికి ఒక చిన్న సూక్ష్మం ఉందండి. ఉత్తరము అంటే శరీరానికి ఉత్తరం తల, అంటే ఊర్ధముఖంగా ప్రయాణం చేయడం. ఉత్తరాయణం అంటే అర్థం ఏమిటంటే మనకి తిన్నటువంటి ఆహారానికి ఒక శక్తి వస్తుంది, ఈ శక్తిని ఊర్ధ్వంగా నడుపుకునేవాడు జ్ఞాని, అధోముఖంగా నడుపుకునేటువంటి వాడు ఇంద్రియలోలత్వం కలిగిన వాడు. ఇంద్రియ చాంచల్యం కలిగిన వాడికి ఆ శక్తి అధోముఖంగా వెళ్ళిపోతుంది. ఊర్ధ్వంగా నడుపుకునేటువంటి మహానుభావులు తమ తేజస్సుని ఈ భూమధ్యంలో నిక్షిప్తం చేస్తారు. అందుకనే మనకు రక్ష పెట్టేటప్పుడు గురుదేవులు ఏమంటారండి, నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి అంటారు. ఏమి చూస్తే ప్రయోజనం అంటే వాళ్ళ తేజస్సు అంతా కూడా ఈ భూమధ్యంలో నిక్షిప్తమై ఉంటుంది. మన కర్మ తొలగిపోతుంది ఆ సమయంలో. మన గురుదేవుల యొక్క కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే జన్మజన్మల కర్మరహితమై మరలా జన్మించకుండా ఉండేటువంటి స్థితిని కలిగించగలిగిన శక్తి మహాత్ములు మనకు ధారపోస్తున్నారండి ఆయాచితంగా. దాన్ని మనం తెలుసుకోలేక వారే చెప్తున్నారు ఆ రహస్యం కూడా. ఒరే మీరు ఇక్కడ చూడాలి రా, నాకు నమస్కారం చేసినప్పుడు అని ఆ రహస్యం కూడా చెప్తున్నారు. ఎందుకంటే మహాత్ముల దగ్గర రహస్యం ఉండదు. ఇది ఉత్తరాయణం నడుపుకోవడం అంటే ఇది. దక్షిణాయనం అంటే అర్థమేమిటి? శరీరానికి అధోభాగం దక్షిణం అంటే అర్థమేమిటి? ఇంద్రియలోలత్వం కలిగి, ఇంద్రియ చాంచల్యం కలిగి, మానవుడికి కలిగిన శక్తిని ఈ అధోమార్గం ద్వారా వాడు పంపిస్తూ ఉంటాడు. ఇలా వెళ్ళినటువంటి వాడు చీకటి గర్భాల్లోకి వెళ్ళిపోతాడు. అందుకే రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, జననేంద్రియానికి 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి మూత్రం విడుస్తుంది, రెండవది శరీరాన్ని కూడా విడుస్తుంది. శరీరం వచ్చేది కూడా అందులో నుంచే. అందులో ఉండే ఉండేటువంటి ఆ కణములు కనుక లేకపోతే, మన అమ్మ అంగీకరించకపోతే, మన అమ్మలోకి అది ప్రవేశం చేయకపోతే మనకు జన్మ లేదు. అంటే ఏం చేస్తుంది జననేంద్రియం? మలాన్ని విడుస్తుంది. ఈ మలాన్ని విడుస్తోంది, ఒకటేమో మూత్ర రూపంలో, ఇంకోటి శరీర రూపంలో. ఇప్పుడు శరీరాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు? విడిచిన మూత్రాన్ని ఏమైనా ఇంట్రెస్ట్గా చూస్తున్నామా? విడిచినటువంటి మలాన్ని ఇంట్రెస్ట్గా చూస్తున్నామా? మరి దేహాన్ని ఎందుకు ఇంట్రెస్ట్గా చూస్తున్నావు? ఏవేవో పూస్తున్నాం, ఏవేవో చేస్తున్నాం, కానీ ఎంతవరకు ఉండాలి? మమత్వం లేకుండా శరీరాన్ని చూసుకో. స్నానం చేయకపోతే నువ్వు ఉండొచ్చేమో కానీ నీ పక్కన వాళ్ళు ఉండలేదు. కాబట్టి ముందు వారి కోసమైనా శరీరం శుభ్రత. అంతేగాని ఈ ధ్యాసనే మికుటంగా పెట్టుకోకు సుమా, ఈ దేహధ్యాసనే ప్రయత్నపూర్వకంగా ఇదే నాకు పరమావధి అని అనుకోకు. దీన్ని చూడు. ఎలా చూస్తావు అంటే ఒక పరికరంగా చూడంతే. దీన్ని ఒక పరికరం పరమాత్మ మనకిచ్చాడు. ఎందుకని? ఆయన్ని తెలుసుకోవడానికి, ఆయన గురించి తెలుసుకోవడానికి ఇది ఒక సాధనం. ఈ సాధనాన్ని మనం జాగ్రత్తగా వినియోగించుకొని మరలా అప్పచెప్పేటప్పుడు ఏమంటే పక్కింటి వాడి దగ్గర నుంచి స్టూడ్ ఎవరు తెస్తేనో, కటింగ్ ప్లేయర్ తెస్తేనో, ఎంత జాగ్రత్తగా మళ్ళీ వాడు వస్తువు వాడికి అప్పచెప్తామండి కదా. పొరపాటున అదేమైనా భిన్నమైందనుకోండి ఇంకో వస్తువు కొనుక్కొచ్చి మరీ ఇస్తాం కదా. ఎందుకనేది గౌరవం. రేపటి రోజున నువ్వు వాడి వస్తువుని పాడు చేసి మళ్ళీ వస్తువు అడిగితే ఈసారి వాడు ఉంచుకొని కూడా లేదంటే, ఆ వస్తువు ఉన్నా కానీ లేదంటే. అలాగే వస్తువే నీకు ఇవ్వనప్పుడు దేహం ఇస్తాడా మళ్ళీ పరమాత్మ? మరలా మరలా వస్తుందా ఈ దేహం? మళ్ళీ ఇటువంటి అవకాశం వస్తుందా? గురువుని చేరేటువంటి అవకాశం, ఒక ఉన్నతమైనటువంటి మానవ జన్మ, జ్ఞానాన్ని పొందడానికి అవకాశం కలిగించేటువంటి జన్మ. కాబట్టి ఇది చాలా గొప్పది. దీన్ని నడుపుకునే విధానం మనకు చెప్పినటువంటి వారు భాగవతోత్తములండి. వాళ్ళు చెప్పకపోతే మనకి తెలియదు. ధర్మరాజుతో చెప్పాడు ఆయన, రాజట ధర్మజుండు సురరాజ సుతుండట ధన్వి శాస్త్రబోద్వేజకమైన గాంధీవము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధారుడైన భీముడయ్యాదికి తోడు వచ్చునట ఆపదగలుగుటదేమి చోద్యమో. ఎంత బాధపడ్డాడండి భీష్మాచార్యులు వారు. అయితే ఇవన్నీ మనకు చక్కగా మనకు మన పెద్దలు చెప్పారు. అంటే ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూశాడంటే అక్కడ అర్థం ఏమిటి అంటే ఊర్ధ్వంగా ఆలోచన విధానం అంతా పరమాత్మ మీద నిలిపాడు ఆయన. ఇది ఈ కాలాన్ని ఆయన తన సాధన అనుకూల కాలంగా వినియోగించుకున్నాడు. ఈ కాలాన్ని భీష్ముడు ఎలా వినియోగించుకున్నాడు? ఆయన బాధని బాధగా చూడలేదండి. అంపశయ్య మీద పడి ఉండి ఒక్కొక్క బాణపుమ్మునికి శరీరం లోపలికి దిగబడిపోయి లోపలున్న ప్రతి రక్తపు బొట్టు భూమికి అంకితమైపోతే, నాలుగు పిడుచుకట్టుకుపోతుంటే, తల వాలిపోతుంటే, కళ్ళు తమ ప్రకాశాన్ని కోల్పోతుంటే, నోరు మాట్లాడలేకపోతుంటే, ప్రాణోత్క్రమణ సమయం దగ్గర పడుతున్నటువంటి ఆ సమయంలో భగవంతుడు వచ్చి నిలబడి చెప్పుతాట, ధర్మరాజు వచ్చి నిలబడ్డాడు, ఏదో అడుగుతాడట, ఆరు ప్రశ్నలు, సమాధానం చెప్పు అన్నాడు. ఏమండి ఎంత అవకాశం ఇచ్చాడండి పరమాత్మ ఆయనకి. ఆయన అన్నాడు, ఇదేమిటయ్యా కృష్ణ, నువ్వు ప్రక్కన నిలబడి నా గురించి అంటే తమరి గురించి నన్ను చెప్పమనడం ఇదేమంత గొప్ప విషయం? మీరే చెప్పొచ్చు కదా. కృష్ణుడు అన్నాడండి, కురుక్షేత్రంలో ఇరు సైన్యాన్ని ఆపి మరీ చెప్పాను 18 అధ్యాయాల భగవద్గీత విన్న కృష్ణుడికి ఏమాత్రం పట్టింది, విన్న అర్జునుడికి ఏమాత్రం పట్టింది అన్నాడు ఆయన. విన్న అర్జునుడికి ఏమాత్రం పట్టింది? పట్టలేదు. తల ఊపుతూ నటించాడు నా ముందర. ఎప్పుడు వాడు గుర్తించినట్టు అంటే, బాగా అన్నం తిన్నటువంటి పిల్లాడు మళ్ళీ అన్నం ఆకలి వస్తుంది అన్నాడు అనుకోండి, అన్నం తిన్నట్ట? ఇప్పుడు అన్నం తినొచ్చాడండి పిల్లాడు, వెంటనే అమ్మ నాకు ఆకలి వేస్తుంది మళ్ళీ అన్నం పెట్టన్నాడు, వాడు తిన్నట్ట? తిననట్ట? తిననట్టే. వాడు మళ్ళీ అన్నం తినమంటే ఇక నాకు అక్కర్లేదని అన్నాడు అనుకోండి, అది వాడు నిజంగా తిన్నట్టు లెక్క. అలాగే బాగా భగవద్గీతని పూర్తిగా అంతజీర్ణం చేసుకున్నవాడైతే అభిమన్యుడు చచ్చిపోతే ఏడ్చేవాడా? భగవద్గీత సారాన్ని గుర్తించిన వాడు వస్తువు పోతే ఏడుస్తాడా? జాతస్యహి ధ్రువ మృత్యుహో అని చెప్పారు కదా భగవద్గీతలో, మరి ఎంత దృఢంగా నిలబడాలి? మరి ఇక్కడ కొడుకు చనిపోతే ఏడ్చేయాలా లేదా అభిమన్యుడు చనిపోతే? అందుకని ఈ భగవద్గీత నిలబడలేదు. ఇప్పుడు నువ్వు చెప్పు. ఆయన అన్నాడు, నీ నిలబడకపోవడం ఏమిటయ్యా అంటే, అది అంతే తాతయ్య, నేను సముద్రం లాంటి వాడిని. సముద్రం మనం చెప్పుకున్నాం కదా, అది గంభీరంగా ఉంటుంది, లోతు ఎక్కువగా ఉంటుంది, ఉప్పగా ఉంటుంది, గర్జిస్తుంటుంది, అది చాలా అవపోసన పట్టడానికి కష్టం. అగస్త్యులు లాంటి వారికి మాత్రమే సాధ్యం. అలాగే నాలో గుణాలను గ్రహించినటువంటి వాడే భాగవతోత్తముడు. అతడు ఎలాంటి వాడు? మంచినీటి సరస్సు లాంటి వాడు, చక్కగా తాగిన వాడి దాహాన్ని తీర్చగలిగిన వాడు. నువ్వు అలాంటి వాడివి గనక నువ్వు చెప్పు అని చెప్తాడు స్వామివారు. అటువంటి సమయంలో భగవద్గీతని మించి ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామాన్ని చెప్పాడు. మరి అటువంటి భీష్ముడిని అనుగ్రహించినవాడు. దేని ద్వారా అనుగ్రహించాడు ఆయన? ఏ చింతారతిం ప్రొద్దుగుచ్చితిమో సత్యములేమి పలికితిమో. సత్యాన్ని పట్టుబడి ఉంటాడండి పరమాత్మ. భీష్ముడు ఎప్పుడో చేశాడు ఒక ప్రతిజ్ఞ, వాళ్ళ నాన్నగారి సుఖం కోసం నేను మరలా పెళ్లి చేసుకోను, రాజ్యాన్ని స్వీకరించను, అసలు నాకు వివాహమే అక్కర్లేదు, ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను అని ఒక ప్రతిజ్ఞ చేస్తే, ఆ ప్రతిజ్ఞకు భంగం కలిగే విధంగా జీవితం నడిచినప్పటికీ కూడా ఎక్కడా తన ప్రతిజ్ఞకు భంగం కలగకుండా జీవితాంతం దానికి కట్టుబడి తన ఏది ఈ శరీరాన్ని నడుపుకున్నటువంటి మహానుభావుడు. అంటే భగవంతుడు దేని ద్వారా మనకు లభ్యమవుతాడు? సత్యం ద్వారా. గోపికలు అంటున్నారు, ఏ సత్యం పలికామో, ఎవరికి ఏమి ఇంత పెట్టామో, ఏ సిద్ధ ప్రదేశము త్రొక్కితిమో, మహాత్ములు తిరిగిన ప్రదేశాలకు కూడా ఒక విశేషమైనటువంటి వైభవం ఉంటుందండి. ఎందుకంటే అన్ని చోట్లకి పరమాత్మ ప్రవేశించడు, అన్ని చోట్ల పరమాత్మ తిరగడు. ఆయనకి ఒక దిశానిర్దేశం, దానికి ఒక ఇంటికి వెళ్ళిన ఒక ప్రదేశంలో కూర్చున్న ఆ స్థలానికి తెలియనటువంటి మహత్వం ఉంటుందండి. గురుదేవులు కానివ్వండి, మహాత్ములు, మహర్షులు, ఎవరైనా కానివ్వండి, సిద్ధ పురుషులు ఓ చెట్టుని ఆశ్రయించిన ఒక రాతి మీద కూర్చున్నా, వారేదైనా ఒక దాని వైపున తీక్షణంగా దృష్టి పెట్టి చూసినా దానికి వీరికి జన్మజన్మల సంబంధం ఉంది. మనం దాన్ని గ్రహించలేము. ఇలా పెడుతున్నప్పుడు వాడు దేనినో అనుగ్రహించడానికి దాన్ని ముట్టుకోవచ్చు, దాన్ని తాకొచ్చు. సంకల్పాలు ఎప్పుడూ కూడా వృధా పోవండి. అందుకనే సంకల్పాలు చాలా గట్టిగా ఉండాలి. ఏమండి, ఒక మనకు మహాత్ములు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. ఒక మూడు చెట్లు మూడు రకాల కోరికలు కోరుతున్నాయట బ్రహ్మదేవుడు. ఒక చెట్టు అనుకుందట, నేను ఇలాగా స్థిరంగా ఉండిపోవడం నాకు నచ్చడం లేదు, నేను బాగా అటు ఇటు తిరగలిగి ఉంటే ఎంత బాగుండేదో, నాకు ఇటువంటి జన్మ ఇచ్చాడు పరమాత్మ, చక్కగా తిరగలిగే జన్మ ఎంత బాగుండునో అని బ్రహ్మగారిని ప్రత్యక్షమైతే నాకు తిరిగే జన్మ కావాలి అని కోరుకుంటాడు. ఇక రెండవ చెట్టు దగ్గరికి వెళ్ళాడట బ్రహ్మగారి. వెంటనే ఆ చెట్టు అడిగిందట, ఏది స్వామి, ఈ ఆకులు, ఈ బెరడు, ఈ పువ్వులు, ఈ కాయలు, వీటితో బాగా అలంకరించుకొని నాకు చాలా ఏది ఎఫెక్ట్గా ఉంటుంది, చక్కగా ఏ బంగారు నగలో, ఏ ముక్కు పుడకలో, ఏ చెవికమ్మలో, ఏ వడ్డాణాలో ఇవన్నీ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అని చెట్టు అడిగిందట. ఇక మూడవ చెట్టు దగ్గరికి వచ్చాడు బ్రహ్మదేవి. ఆ చెట్టు అన్నదట, స్వామి ఇదేం జన్మ స్వామి, చక్కగా నేను ఎక్కడో ఎవరి చేతనో పూజలు అందుకుంటూ అందరూ కూడా నన్ను ఆశ్రయించి ఉండేట్టుగా ఓ గొప్ప స్థితి కలిగితే బాగుండును కదా, ఈ మూడులాగా ఎంతకాలం బ్రతుకు అని అంటే ముగ్గురికి ఏకకాలంలో వరం ఇచ్చాడట బ్రహ్మగారు, మీరు అనుకున్నది జరుగునుగాక. ఇక మొదటి చెట్టు పడవయ్యిందట. మొదటి చెట్టు ఏం కోరుతుంది, నాకు ఇలా స్థిరంగా ఉండడం ఇష్టం లేదు, నేను అటు ఇటు తిరుగుతూ ఉండాలి, నా జన్మంతా ఇలా పోవలసిందేనా అని అంది కదా. అందుకని మొదటి ఈ చెట్టుకి పడవ. ఇప్పుడు పడవ చేసేవాళ్ళు చెక్కబడతారు కదండి. ఇక వాళ్ళు ఈధరి నుంచి ఆధరికి, ఆధరి నుంచి ఈధరికి తిరగడానికి వాడేసుకున్నారు. దానికి అలా రుణం తీరిపోయింది. ఇంకొక చెట్టు నగలు పెట్టుకునేటువంటి ఆభరణాలు పెట్టిగా తయారైపోయిందండి. ఈ ఆడవాళ్ళు నగలు పెట్టుకుంటారంటే ముక్కు కమ్మలు ఇవి ఆ గొలుసులు అవన్నీ తీసి పెట్టెల్లో పెడతారు కదా, చెక్క పెట్టెల్లో, ఆ చెక్క పెట్టి బాక్సులాగా తయారైపోయిందట. ఆభరణాలు, ఆర్నమెంట్స్ పెట్టుకునేటువంటి బాక్సులాగా దాని కథలా ముగిసిపోయింది. ఇక మూడవది మహాత్ముల పాదుకుల్లాగా తయారైపోయిందట. మూడవ ఇప్పుడు ఈ మూడవది ఏం కోరుకుంది, ఎంతకాలం అండి ఈ బ్రతుకు, ఏదో ఒక పరమాత్మని చేరి అందరి చేత పూజలు అందుకునే విధంగా ఓ గొప్ప స్థితిని పొందితే బాగుండు కదా అంటే, ఒక మహానుభావుడికి ఏదో సంకల్పం కలిగి గురువుగారికి పాదుకలు చేయిస్తే బాగుంటుందని ఆ చెట్టు కర్రను చూశాడు. దాన్ని చక్కగా వడ్రంగి దగ్గరికి వెళ్ళి ఆ గురువుగారి పాదం ఆకారంలో ఉండే విధంగా చక్కగా పాదుకలు తయారు చేసి అక్కడ ఆ ఆస్థానానికి సమర్పిస్తే వాడు చక్కగా ఇది గురు పాదుకలు అనేటువంటి దైవీ భావనతో వాళ్ళు అర్చన చేసుకొని నిరంతరము ఆ పాదాలకు మ్రొక్కడం. అంటే చూడండి, ఒక సంకల్పం ఏ స్థితికి తీసుకెడుతుంది, నీ సంకల్పమే నిన్ను అలా తీసుకెడుతుంది. ముందు నీ సంకల్పం ఉన్నతమైనది అయి ఉండాలి. ఉన్నతమైనటువంటి సంకల్పం ఉంటే ఉన్నతమైన సిద్ధి కలుగుతుంది. అందుకే యదా మతిహి తదా గతిహి, నీ మతి ఎలా ఉంటే నీ గతి కూడా అలాగే ఉంటుందనేవారు రామకృష్ణానంద స్వామి. ముందు నీ బుద్ధి సరి చేసుకో, నీ బుద్ధి ఎలా ఉంటే నీ గతి కూడా అలాగే ఉంటుంది. నీ బుద్ధి అధోగతిలో ఉందనుకోండి, రేపు నీ పురోగతి ఉండదు, నువ్వు కూడా అధోగతే. నీ మతి ఎలా ఉంటే నీ గతి అలా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ గోపికలు అంటున్నారు, కృష్ణుడు మాకు ఇన్ని మార్లు ఇన్ని ఆపదలను గట్టి కనబడుతున్నాడంటే ఇది మేము ఆచరించిన పుణ్యం, ఇంకా పుణ్యాన్ని ఎక్కువగా చేయాలి, ఇంకా పుణ్యాన్ని ఎక్కువగా చేయాలి. గోపికలు ఏమనుకున్నారు, ఈ పుణ్యం మాకు చాలదు, పరమాత్మ ఇలా మాకు కొద్దిగా కొద్దిగా దొరకడం కాదు, అసలు ఆయన మేమైపోవాలి, ఆయన మమ్మల్ని విడిచిపెట్టి ఉండకూడదు, అలా ఉండాలంటే ఆయన్ని పట్టుకోవడానికి ఇంకా మేము మంచి కార్యాలు ఇంకా చేయాలి. ఆ మంచి కార్యాలు చేసిన వాడిని విడవడు కదా, సాధుల హృదయమునాది భాగవతంలో చెప్పాడు. భాగవతంలో ఏమన్నాడండి, అంబరీష వ్యాఖ్యానంలో గోవు వెంట తగులు కోడె భంగి. అంబరీష వ్యాఖ్యానంలో కృష్ణుడు మన పరమాత్మ నారాయణమూర్తి ఏం చెప్పాడండి, బాగా గడ్డి తిని పొదుగంతా పాలు నింపుకొని చక్కగా గుండ్రంగా ఉండే ఆకారంతో ఎలాగైతే గోవు ఎదురుగా వచ్చి నిలబడితే ఉదయం నుంచి పాలు స్వీకరించకుండా ఉన్న దూడ తన తల్లి కోసం ఎదురు చూస్తూ ఓ గుంజకు కట్టబడి ఆ తాడుని కూడా చూడకుండా తల్లిని చూడాలనే వెళ్ళాలనే తపనతో ఆ మెడ కూడా తెగిపోయేట్టుగా ఎలా లాక్కుంటుందో నా భక్తుడైన వాడు గోవులాంటి వాడైతే నేను దూడలాంటి వాడిని అన్నాడు. గోవు వెంట తగులు కోడె బంది. మనమేమనుకుంటున్నామంటే గోవు గురువు గారు ఏమండి శిష్యుడు దూడ అని మనం అనుకుంటే ఆయన అంటున్నాడు తప్పు తప్పు, మీరు గోవు కండి నేను దూడనవుతాను. జ్ఞానక్షీరం పొదుగు నిండా ఉంటే దూడ గురుకుంటుందా? తల తెగిపోతే లెక్క చేస్తుందా అండి? అది లాగేటప్పుడు చూడాలి, ఆ మెడ కూడా ఒరుసుకుపోతుందండి. అంత వేగంగా లాక్కొని తల్లి దగ్గరికి వెళ్ళాలనేటువంటి తపన దూడకి ఎలా ఉంటుందో నా భక్తుడైన వాడిని చేరాలని నాకు తపన ఉంటుందన్నాడు అండి కృష్ణయ్య. అందుకని ఇప్పుడు గోపికలు ఏమనుకుంటున్నారు, ఈ పుణ్యం సరిపోదు సుమా. ఎంత ఇప్పుడు చూడండి, మనకు మహాత్ములు చెప్తూ ఉంటారే, డబ్బులు తీస్తూ ఉంటే మెసేజ్ వస్తూ ఉంటుంది. ఏమండి భార్యకి కార్డు ఇచ్చారండి షాపింగ్ చేయమని, ఇక సెల్లకు మెసేజీలు వస్తూ ఉంటాయి, 2000 పోయినాయి 3000 పోయినాయి, ఆఖరికి పైసల్లోకి వచ్చిందాకా అవి లాగుతూనే ఉంటుంది. ఎప్పుడు తెలుస్తుంది వీడి గుండె గాబరా ఎక్కుతుంటుంది, ఆ కార్డు అనవసరంగా చెప్పాను, పిన్ నెంబర్ అనవసరంగా చెప్పాను, మొత్తం లాగేస్తుంది. అనిపిస్తుందా? అనిపించదా కదా. పోతూ ఉంటే ఎవరికైనా ఆనందమా? అలాగే మన పుణ్యం కూడా ఖర్చు అయిపోతుంటుందండి. దేనివల్ల? సుఖాల వల్ల. ఇప్పుడు పరమాత్మ మాత్రం ఎన్ని జరిగినా అందుతున్నాడంటే మా పుణ్యం ఖర్చు అయిపోతుంది. నేను జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఖర్చు అయిపోతుంటే మనం జాగ్రత్త పడతామా పడమా? సంపాదించాలి, సంపాదించాలని ఆతృత పెరుగుతుందా పెరగడం లేదా? అలాగే సుఖాలు అనుభవించేటప్పుడు కూడా మన ఒళ్ళు జాగ్రత్తగా ఉండాలి, పుణ్యం సంపాదించుకోవాలనే బుద్ధి ఇంకా పెరగాలి. ఈ గోపికలు అనుకుంటున్నారు, అయ్యయ్యో పోతన గడిచిపోయింది, తృణావర్తుడు గడిచిపోయాడు, శకడాసురుడు గడిచిపోయాడు, మన పుణ్యం తగ్గుతున్నట్టుగా ఉంది, ఈ పుణ్యం తగ్గితే కృష్ణుడు మనకు దూరం అయిపోతాడు, ఈ పుణ్యాన్ని మనం సముపార్జన చేసుకోవాలి. అందుకని ఈ పుణ్యాన్ని తలుచుకుంటున్నారు. ఏ చింతారతిం పొద్దుగుచ్చితిమో, సత్యములేమి పలికితిమో, ఏ సిద్ధ ప్రదేశము త్రొక్కితిమో, ఇప్పుడు చూడంగండి ఇచటం కృష్ణార్భకు నిర్భయం. ఇన్ని పుణ్యాలు తోడైనాయి కాబట్టి ఈ నల్లనయ్యని ఇంత నిర్భయంగా ఉండగలిగిన వాడిని ఇప్పుడు చూడగలిగాం అని ఈ నందుడు తనకు వసుదేవుడు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని లోపల ఆనందపడిపోతున్నాడు. అయితే జననాద ఒకనాడు చన్ను చేపిన తల్లి చిన్ని ముద్దుల కృష్ణుని చేరదీచి ఎత్తి పెందొడలపై నిడుకొని ముద్దాడి సన్నించి నెమ్మో ముచ్చక్కని మిరి అల్లని నగవుతో ఆవులించిన పాలు వదన గహ్వరమున వారిని నులు దిశలు భూమియును వనద్వీప శైలంపులు ఏరులు గాలియు ఇనుడు శశియు దహనుడు ఆకాశంబు తారలు గ్రహములు అచల లోకంబులు చరాచరములైన భూతగణములన్నీ ఉండుట దూచి కన్ను మోచితాను చోద్యపడియే. ఇక్కడ చూడండి, భాగవతంలో యశోదమ్మకి 2 మార్లు విశ్వరూపం చూపించాడండి పరమాత్మ. 2 మార్లు మనకు బాగా తెలిసిన విశ్వరూపం ఎక్కడంటే మన్ను తిన్నప్పుడు, నోరు తెరిచినప్పుడు. అప్పుడు యశోదమ్మకి స్వామి తన యొక్క నోటిలో బ్రహ్మాండ చూపించాడని ఒక లీల తెలుసు. కానీ అంతకంటే ముందర ఒక లీల జరిగింది. ఇప్పుడు మనందరం ఒక ప్రశ్న వేసుకోవాలి ఇక్కడ, యశోదమ్మ 8 మార్లు కృష్ణయ్యకు పాలిచ్చుంటుంది, 8 మార్లు కృష్ణుడు నోరు తెరిచి ఉంటాడు, 8 మార్లు యశోదమ్మ ఆ కృష్ణుడి నోటి వైపు చూస్తుంటుంది, ఎప్పుడు కనబడని విశ్వరూపం ఆ రోజే ఎందుకు కనబడింది? ఈ 2 మార్లు కనబడడానికి కారణం ఏమిటంటే పరమాత్మ సంకల్పం. నేను నా తల్లికి ఈ రూపాన్ని అనుగ్రహించేదనుగాక. ఇది చాలా విశేషమైనటువంటి విషయం. ఏం చెప్తున్నాడు ఆయన? ఈయన సంకల్పం చేసుకున్నాడు, ఈ రోజున మా అమ్మకు నేను ఈ రూపాన్ని చూపించేదనుగాక. ఈవిడ చక్కగా స్వామిని ఒళ్ళోకి తీసుకున్నది, యశోదమ్మ స్తన్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. చక్కగా పిల్లాడి ముఖం వైపు చూసి అలా నిమురుతున్న సమయంలో ఈ పిల్లాడు ఆవునించాడటండి. నిద్రగా ఉపక్రమించిన వాడు, బాగా ఆవునింతలు చేసే పిల్లాడు. చిన్నగా నోరు తెరిచేటప్పటికీ ఆయన ముఖం పెద్ద కొండ గుహలాగా యశోద కనిపించింది. ఆ లోతులలో సముద్రాలు ఉన్నాయి, దిక్కులు ఉన్నాయి, భూమి ఉంది, అరణ్యాలు ఉన్నాయి, ద్వీపాలు ఉన్నాయి, ఆకాశాలు ఉన్నాయి, తారలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, ఈ భూమమండలం అంతా కనిపిస్తోంది. దీనిలో చరాచర జీవరాశులన్నీ పరమాత్మ యొక్క ముఖంలో కనబడుతున్నాయి. ఈవిడ కన్నులు అరమోడ్పులై మూతబడగా నిబ్బెరిపోతుండగా ఈవిడ ఆ ఆశ్చర్యంలో నోరు మాట్లాడడానికి రాక ఏదో ఆలోచిస్తోంది పరమాత్మ గురించి. వెంటనే తన మాయను కప్పేశాడు పరమాత్మ. ఎందుకంటే పిల్లాడు కాబట్టి ఎత్తుకుందండి, పరమాత్మ అయితే ఎత్తుకుంటుందా? పరమాత్మ లీలలో కూడా ఒక అంతరార్థం ఉంది. ఈయన చిన్నపిల్లాడిగా భావన చేసింది కాబట్టి యశోదమ్మ కట్టగలిగింది, ఆయన్ని కొట్టగలిగింది, ఆయన్ను పట్టగలిగింది, ఆయన తన ఇంటిలో అట్టి పెట్టుకోగలిగింది. ఇదే పరమాత్మ అనే భావన కలిగితే ఏం చేసేదండి, మనలాగా నాలుగు కోడలు కట్టి తలుపులు వేసేసేది. నాయన నువ్వు దేవుడివి, నువ్వు అక్కడే ఉండు, మేము ఇక్కడే ఉంటాం, ఇదిగో మేము చూపించింది లేదో ఇలా చూపించి పాత్రలన్నీ తీసుకెళ్ళి మేము తింటాం, నువ్వు అక్కడ అలా కూర్చో అని ఉండేది. ఈ ప్రేమ ఉంటుందా? సాకారంలో కూడా గొప్పతనం ఉందండి. పరమాత్మ అంటాడు, ఈ సాకార రూపాన్ని నేను ధరించి రావడంలో కారణం ఏంటంటే మీ అందరి ప్రేమని నేను చూడగొనడానికి, మీ ప్రేమలలో నేను నివసించడానికి. ఎంత అవ్యాజమైనటువంటి ప్రేమ అండి గోపికలది. అందుకే ఉద్ధవుడితో అంటాడు భాగవతంలో, నేను గోపికల ప్రక్కన తిరగడానికి ఒక కారణం ఉందయ్యా ఉద్ధవా, వాళ్ళ కాళి దూడి నా నెత్తిన పడుతుందేమో అనే కోరికతో తిరుగుతున్నాను అంటాడు. అంటే అంత గొప్ప భాగవత పాద ధూళి అంటే పరమాత్మకు అంత ప్రేమ, ఆ భాగవతులు అంటే ఆయనకు అంత ఇష్టం అన్నమాట. అందుకని ఈయన ఎప్పుడైతే నోటిని తెరిచాడో ఈవిడ నివ్వెరిపోయి పరమాత్మగా దర్శనం చేసిందో, అమ్మమ్మో మళ్ళీ పరమాత్మ అనేటువంటి జ్ఞానం కనుక స్థిరమైపోతే మళ్ళా నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఈ ప్రేమ నాకు అందదు కదా, ఏమంటే ఒళ్ళోకి తీసుకుంటుందా, రేపు ప్రొద్దున మళ్ళీ బెదిరిస్తుందా కర్ర పెట్టి, ఇలా తప్పు చెయ్యకుని నోటి మీద వేలెడుతుందా, ఇవన్నీ చేయాలంటే మాయ ఉండాలి అక్కడ, మాయ లేకపోతే ఈ పని జరగదు. అందువల్ల వెంటనే మరలా ఆవిడని మా ఏది ఆవిడ ఉన్నటువంటి స్థితిలో నుంచి మాయను కప్పేశాడు. ఇలా ఉన్నప్పుడు ఈ గర్గుడనేటువంటి మహానుభావుడు వసుదేవుడు ఇంటికి రప్పించాడు. గర్గుల వారిని రప్పించి, స్వామి మా పిల్లాడిని అంతమొందించడానికి ఇప్పటికీ చాలా ప్రయత్నాలు జరిగాయి. మొన్నెవరో ఒక ఆవిడ పాలు ఇవ్వడానికి వచ్చింది, నిన్నెవరో ఒక ఆయన బండి రూపంలో వచ్చి తన్నులు తిన్నాడు, ఇంకెవడో ఒకడు వచ్చి నిన్న గాలి రూపంలో వచ్చాడు, మా పిల్లాడు ఇంకా పుట్టి ఏ ఏడాది కుర్రడయ్యక శత్రునావత్తు మెడపట్టుకొని మృతులు చేసే సంవత్సరం పిల్లాడప్పుడు మెడబట్టుకున్నాడు. వాయువుని మెడబట్టుకున్నది ఎప్పుడు కృష్ణయ్య? సంవత్సరం పిల్లాడప్పుడు. మూడు నెలల పిల్లాడప్పుడు బడి తనేశాడు. కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుపాలు త్రావి చంపి, ఇంకా కన్నులు కూడా తెరవకుండానే ఆరో రోజు ఏమో అక్కడ పోతని కూడా చంపేశాడు. అందుకనే ఆరు గుణాలతోనే అవిద్య కూడా వస్తుంది. ఆరవ రోజే కృష్ణుడు చంపేశాడు. ఆరు గుణాలతోనే అవిద్య వస్తుంది, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, ఈ ఆరింటితో వచ్చేది అవిద్య. ఈ ఆరింటిని అంతమొందింపజేసేవారు ఎవరంటే కృష్ణ పరమాత్మ. అందుకనే పూతన సంహారం ఆరో రోజు జరిగింది కదా. కాబట్టి ఇక్కడ ఈయనన్నీ చెప్పి గడుపుల వారితో, ఇప్పుడు మా అబ్బాయికి పేరు పెట్టాలండి, కాబట్టి ఇది రహస్యంగా జరగాలి అని ఈ నందమహారాజు గారు గర్గ మహర్షులు వారిని పిలిపించి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా ఇదిగోండి కాస్త మీరు మా పిల్లాడికి నామకరణం చెయ్యండి, ఏ పని లేకుండా ఇదిగో మాలాంటి వారి ఇళ్ళకి అదమాదములో ఇంటికి ఎందుకు వస్తారండి పెద్దలు, చాలా మంచి గొప్ప ఏదో ఒక కారణం ఉంటేనే వస్తారు, ఊరకరారు మహాత్ములు వారు రథముల ఇళ్లకు వచ్చుటెల్ల కారణము మంగళంబు నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా. నిజంగా మనకు పండుగ రోజు ఏమిటండి? పండగ అంటే ఏంటి? బూరెలు చేసుకున్న రోజా, గారెలు చేసుకున్న రోజా, లేకపోతే సేమియా ప్రమాణం చేసుకున్న రోజా, లేకపోతే బిర్యానీ వండుకున్న రోజా? ఏది పండగ రోజు? ఏ రోజు మహాత్ములు మన దగ్గరకు చేరి భగవతత్వ విచారణ చేయిస్తారో అది మనకు పండుగ రోజు. ఇది చెవులకు పండుగ అనదండి భాగవతం, నోటికి పండగ కాదు. నోటికి పండగ అయితే రోగాలమయమైపోతుంది జీవితం, చెవులకు పండుగ అయితే జీవితం ధన్యమైపోతుంది. నోటికి పండగ అనుకున్నాం అనుకోండి అవి చాలా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత మాతాజీ వారు చెప్తూ ఉంటారు, ఒక లడ్డు తినండి తీయగా ఉంటుంది, రెండవది కూడా తినండి భారంగా పెడుతుంది, మూడవది కూడా వేసుకోండి అప్పుడేమనిపిస్తుంది మనస్సు, నువ్వు లోపలికి దొస్తే మేమిద్దరం బయటకు వస్తాం అంటాయట లడ్డు, నువ్వు లోపల ఒక్కదాన్ని కుక్కితే లోపలికి వెళ్ళి మేమిద్దరం కూడా బయటకు వచ్చేస్తామంటే వాడు అంటాడట మళ్ళీ దొరుకుతాయో ఇంత రుచికరమైన లడ్డు వేసేయి పర్వాలేదు అని బలవంతాన్ని కుక్కేసేసి దాన్ని ఇబ్బంది పెట్టేస్తాడు. కానీ చెవులకు వినబడేటువంటి శబ్దాలు మంచి శబ్దాలు ఉన్నాయనుకోండి, భగవద్ విషయాలు ఉన్నాయనుకోండి, దానివల్ల మనకు చేటు లేదు. కాబట్టి తినేది ఒంటికి ప్రమాదమైతే, వినేది భగవత్ కథలైతే అది మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది, మన జన్మకి మళ్ళా తిరిగి రాకుండా ఉండేటువంటి స్థితిని కూడా కల్పిస్తుంది అన్నమాట. ఏది? భగవంతుడి యొక్క కథామృతం. అందుకని ఊరతరాలు మహాత్ములు. లోకంలో వచ్చేటువంటి వాళ్ళని చూస్తేనే మనం పొంగిపోతాం కదా. అలాంటి భగవంతుడికి నామకరణం చేయడానికి వచ్చిన గర్గుల వారిని చూడగానే నందుడు అంటున్నాడు, ఊరకరారు మహాత్ములు వారు రథముల ఇండ్లకు వచ్చుటెల్ల కారణము మంగళములు. మలాంటి వాళ్ళకి ఎందుకు ఇళ్ళకి ఎందుకు వస్తారండి? అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, కొన్ని వరహాలు పోసినా మహాత్ముల దర్శనం దొరకడం దుర్లభం. వారు మనల్ని అనుగ్రహించారంటే అది మనం చేసిన పుణ్యం కించిత్ కించిత్ రాశీభూతమై మన తల్లిదండ్రుల పుణ్యమో మన వంశంలో ఉన్నవారి పుణ్యమో. మహాత్ముల ఆశ్రయం దొరకడం అంటే అది అంత తేలికైన విషయం కాదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆశ్రయంలో ఉండేటువంటి గొప్పదనాన్ని గుర్తించలేకపోతే. దీన్ని రామకృష్ణాన స్వామి వారు ఏం చెప్పేవారంటే, కుక్కుడ రత్నలాభ న్యాయం అని ఒక న్యాయం చెప్పేవారు. కుక్కుడ రత్నలాభ న్యాయం, మర్కడ కిశోర న్యాయం, మార్జాల కిశోర న్యాయం లాగా కుక్కుట రత్నలాభ న్యాయం అని ఒక న్యాయం ఉంది. కుక్కుడం అంటే కోడి పుంజండి, ఈ కోడికి వెళ్ళి దిబ్బల మీదకి వెళ్ళి ఆహారం వెతుక్కుంటుంది కదా, కాళ్ళతో వెనక్కి తంతుంది, ఆ దుమ్మంతా తన్నేసి ఏదైనా గింత కనపడుతుందేమో ముక్కుతో తింటామని అని ఆలోచన. అయితే దాని కాళ్ళ కిందటండి ఒక రత్నం పడిందటండి, రత్నం ఒక వజ్రం. ఆ వజ్రం దానికి ఏమైనా తినడానికి పనికి వచ్చే గింత కాదు కదా, కాళ్ళతో తన్నిందండి. ఏది? ఈ కోడి పుంజు కాళ్ళతో తన్నేసింది ఆ రత్నాన్ని. ఇప్పుడు రత్నం బాధపడాలా? నా బ్రతికేమిటి, ఈ కోడి చేత తను తినాల్సి వచ్చిందని ఏడవాలి కదండి రత్నం? ఏడవలేదండి. కోడికి ఏం తెలుస్తుందండి రత్నం విలువ? దాని అజ్ఞానం అది. కోడికి తనడం లక్షణం, దాని గొప్పదనం దానికి అవసరం లేదు. అది కోడి బ్రతుకు అంతే, దానికి కావాల్సింది గింజే. దాని బ్రతికెప్పుడు దిబ్బల మీద తిరగడం అన్నో కాళ్ళతో వెనక్కి తనడం, ఇది దాని లక్షణం. ఆ రత్నంలో ఉండే గొప్పదనం దానికేం తెలుస్తుంది? ఇది రత్నాన్ని తన్నేసి. ఇప్పుడు రత్నం ఏడవలేదండి, ఆ పోతే పర్వాలేదు, నేను నన్ను గుర్తించేవాడు ఎవడో ఉంటాడు, ఆ రత్నానికి ధైర్యం. సరే అలా దారిలో ఒక వ్యవసాయదారుడు ఎడుతున్నాడు. ఇప్పుడు ఈ రత్నాన్ని తీసుకొని చేతిలో పట్టుకొని, ఇదేమైనా విత్తనమా, నేనేమైనా నాటితే నాకేమైనా పంట వస్తుందా అని వాడు వెతుక్కున్నాడు. ఇది విత్తనం కాదు, ఇది అవసరం లేదని వాడు పడేసేయలేడు. ఇప్పుడు ఇద్దరు వదిలేశారు. ఇప్పుడు ఈ రత్నం ఏమైనా ఏడ్చిందా, అయ్యో నన్ను వీడు కూడా చేతిలో వాడే, అదంటే జంతువు అండి, కోడేంటే జంతువు, దానికంటే విలువ తెలియలేదు, ఇది మనిషి కదా, మరి నన్ను తీసుకొని పనికి రంగంలాగా అలా వదిలేసిపోతున్నాడు. రత్నం ఏమి ఏడవలేదండి. సరే అదే దారిని కొద్ది వ్యాపారి, ఏది పూర్వకాలంలో 10 గ్రాములు యాలకులు ఇవ్వండి, 5 గ్రాములు యాలకులు ఇవ్వండి అని మనం పెడుతూ ఉంటామండి షాపులకి. 5 గ్రాములు రాళ్ళు చాలా చిన్నవండి, ఈయన దగ్గర ఆ 5 గ్రాములు తూకం వేసే రాయి లేదు ఈ వ్యాపారి దగ్గర. ఈయనేం చేశాడు, ఆ దారిని ఎడుతూ ఆ రత్నాన్ని చేతిలో తీసుకొని, ఇదేదో 5 గ్రాములు రాయిలాగా పనికి వచ్చేట్టుంది, నేను యాలకులు ఇవి చూసుకోవడానికి పనికి వస్తుంది కదా అని చిన్న కాటాలో పెట్టుకొని చూస్తున్నాడండి ఈయన. ఈ వ్యాపారికి అలా ఉపయోగపడింది. ఇప్పుడు ఈ రత్నం ఏడవాలా? ఏడవాలా వద్దండి. అయ్యో నన్నే తీసుకొచ్చి యాలకులు చూస్తున్నాడు అనుకోలే, వీడు బ్రతుకంతే, వీడు యాలకులు చూసుకోవడానికి ఈ రత్నాన్ని వినియోగిస్తున్నాడు. అదే వ్యాపారి దగ్గరికి కొద్దిగా పరిచయం ఉన్న పెద్ద వ్యాపారి ఒక ఆయన వచ్చి, ఆయన ఇలాగే యాలకులు అడిగితే ఈయన రాయి అందులో పెట్టి చూస్తున్నాడు. అరేరే ఇదేంటి గొప్ప రాయిలాగా ఉంది, వీడేంటి ఈ 5 గ్రాముల రాయిలాగా వాడుతున్నాడు, ఒరే ఈ రాయిని నాకు ఇచ్చేస్తే నీకు 1000 రూపాయలు ఇస్తానన్నాడు. వాడు అనుకున్నాడు, ఈ 1000 రూపాయలు పెట్టి 1000 రాళ్ళు కొనుక్కోవచ్చు, ఇట్లాంటి 5 గ్రాముల రాళ్ళు 1000 కొనుక్కోవచ్చు. వీడేం చేశాడు, మంచి బేరం దొరికినే దొరికిందని ఊరికే వచ్చిన దానికి 1000 రూపాయలు వస్తే నష్టమేముందండి, అలా ఇచ్చేసి 1000 రూపాయలు తీసుకున్నాడు. ఈయన తనకంటే పెద్ద వ్యాపారికి ఏది కబురు పెట్టి, నా దగ్గర ఒక విలువైన రాయి ఉంది, నువ్వెంత కొనగలవు అని పిలిస్తే వాడు 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆ రాయిని కొనుక్కున్నాడు. ఈయన తనకంటే పెద్ద వ్యాపారి దగ్గరికి వెళ్ళి దాన్ని 1 కోటి రూపాయలకు అమ్ముకున్నాడు. ఈ 1 కోటి రూపాయల వాడు ఇది ఎక్కడైతే దీనికి శోభగా ఉంటుందని దానికి కాస్త మెరుగు పెట్టి పరమేశ్వరుడికి ఒక కిరీటం చేయించి ఆ కిరీటంలో నెత్తిన ఉండే విధంగా అది మగుటాయమానంగా ఉండే విధంగా ఒక రత్నంతో కూడిన ఒక కిరీటాన్ని చేయించి పరమేశ్వరుడికి అలంకారం చేశాడు. ఇప్పుడు ఆ రత్నం యొక్క విలువ కోడి కాలు కింద పడితే ఏమైనా తగ్గిందా? అందుకని ఎవరో మనల్ని గుర్తించలేదని బాధపడక్కర్లా, గుర్తించవలసిన వాడు గుర్తిస్తే చాలు. ఎవరు గుర్తించాలో ఆ గుర్తించవలసిన వాడి దృష్టిలో మనమేమిటి, ఇది మనకు కావాలి. ఒక కోడి దగ్గర నేను చనలేదు కదా అని రాయి బాధపడలేదే రత్నం. ఒక వ్యవసాయదారుని చేతిలో తీసుకొని వదిలేసాడని బాధపడలేదే. ఒకడు చిన్న కాటాలో పెట్టి చూస్తుంటే బాధపడలేదే. పరమేశ్వరుడి కిరీటానికి చేరిందండి ఆ రాయి. అంటే ఎవరు గుర్తించాలి మనల్ని? మన భక్తిని, మన జ్ఞానాన్ని, మనకుండేటువంటి దాన్ని ఎవరో గుర్తించలేదని బాధపడాలా? పరమేశ్వరుడికి చేరితీర్చాలని అనుకోవాలా? గోపికలు పరమేశ్వరార్పణ బుద్ధితో సేవ చేశారు. లోకం గుర్తించాలని సేవ చేయలేదు వారు. లోకంలో ఏదో పొగడాలని వాడు సేవ చేయలేదు. కృష్ణ పరమాత్మకి తమ ప్రాణాలని పణంగా పెట్టి పరమాత్మ యొక్క సేవ చేసుకున్నారండి గోపికామ తల్లులు. అందుకని వారంటే ఆయనకు బాగా అమితమైన ఇష్టం. మరి అలాంటి పరమాత్మ యందు మనస్సు పెట్టిన ఇంతమంది గోపికల హృదయాన్ని గెలిచిన పరమాత్మకు నామకరణం చేయడానికి గర్గుల వారిని నియమించాడు ఆయనంటే, గర్గుడు ఇంటికి రావడం అంటే సామాన్యమైన విషయం అండి. అలాంటి మహానుభావుడు అడుగుపెట్టి ఈ నందుడు ఇల్లును పునీతం చేశాడు. నందుడు అంటున్నాడు, మీరు అధముల ఇండ్లకు వచ్చుటెల్ల కారణము మంగళములకు. మీరు కాలు పెట్టడమే గొప్ప శుభం, అటువంటి మాకు ఇది నిజంగా మీ రాక వలన మా జన్మ ధన్యమయ్యింది అని వెంటనే ఈ నందుడు అంటున్నాడు, స్వామి మీరు జ్యోతిషాస్త్రం తెలిసిన వాళ్ళలోకెల్లా గొప్పవాడు కదా. ఇదిగో మా కుమారులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఇదిగో రోహిణికి పుట్టినటువంటి పిల్లాడు ఈ పిల్లాడు, ఈ తర్వాత నందుడు యశోద, అంటే మా ఇద్దరికి కలిగిన సంతానం ఈ పిల్లాడు. వీళ్ళిద్దరికీ గుణగణాలను బాగా ఆలోచించి చక్కనైన పేరు సూచించండి అని గర్గుల వారికి చెప్పారు. వెంటనే గర్గ మహర్షుల వారు కంసుడి వేటు నుండి తప్పించుకున్న బాలిక శక్తి స్వరూపిణి అయి చెప్పిన మాటల్ని ఆ గర్గ మహర్షి ఇప్పుడు నందుడికి చెప్పాడు. నంద, నీకు పరమరహస్యం చెప్తున్నాను విను. కంసుడు యొక్క మరణము జరగవలసింది ఈ పిల్లవాడి చేతిలోనే. ఇక్కడ ఈ పిల్లాడే ఆ రోజులో నువ్వు వినుంటావు కదా, కంసుడి చేతిలో నుంచి విసిరివేయబడ్డ బాలిక ఆకాశంలోకి వెళ్ళి నాతో పుట్టి నా ఏది నీ మృత్యువు నాతో పుట్టి ఇంకో చోట పెరుగుతున్నాడనే రహస్యం కంసుడితో చెప్పినట్టుగా విన్నావు కదూ. ఆ పిల్లాడు ఈ పిల్లాడే. కంసుడికి మృత్యువైనటువంటి బాలుడు వేరొక చోట పెరుగుతున్నాడనే విషయం కంసుడికి తెలుసు. ఆ బాలకుడి విషయం తెలిస్తే ఒకవేళ ఇతడే తనకు మృత్యువని అనుమానిస్తాడు కనుక ఈ బాలుడికి చాలా వైభవంగా పేరు పెట్టాలి. కానీ ఈ కార్యం మాత్రం రహస్యంగా జరగడం అవసరం అని నందుడితో చెప్పగానే వెంటనే అంగీకరించాడు. వెంటనే జనులందరికి ప్రీతిపాత్రుడిగా ఉంటాడు కనుక ఇతడికి రాముడు అని పేరు పెట్టాడు. ఎవరికి? రోహిణికి పుట్టినటువంటి పిల్లవాడు, అందరి హృదయాన్ని రమించేవాడు. ఎంత ఆనందం అంటేనండి, బలరాముడు అంటే ఎంత గౌరవం ఉండేదంటే గోకులంలో మనకి భాగవతంలో చెప్తారు. శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశుకులు వారు ఒక అందమైనటువంటి పద్యం రాశారు. ఇక్కడ గోకులంలో ఈ కృష్ణయ్య వస్తాడేమోనని ఈ వీళ్ళందరూ వాళ్ళు అనుకున్నారు, నీ ఇంట్లో పెరుగు నా ఇంట్లో పాలు, నీ ఇంట్లో వెన్న నా ఇంట్లో మజ్జిగ, ఇలా వేరువేరుగా ఉంటే కాపలాకాయడం చాలా కష్టం. అందరిళ్లలో పాలు, అందరిళ్లలో వెన్న, అందరిళ్లలో మజ్జిగ, అందరిళ్లలో వస్తువులన్నీ తెచ్చి ఒక ఇంట్లో పెడదాం, ఒకే ద్వారం ఉండేట్టుగా చూద్దాం, ఇప్పుడు తాళం వేసేద్దాం, అందరం ఒకే గుమ్మం దగ్గర కాపలా కూర్చున్నాం, ఇప్పుడు లోపలికి వెళ్ళి వాడు ఎలా తీసుకుంటాడో. వెంటనే కృష్ణుడు ఎప్పుడైతే వాళ్ళు ఇగో ఈ ఆలోచన చేశారో వాళ్ళ హృదయాంతరాలలో ఉన్న పరమాత్మ తెలియదా అండి. ఆలోచన కలిగించిన వాడు కూడా ఆయనే. ఈయన ఏం చేశాడు? ఆల్రెడీ లోపలే ఉన్నాడు. అసలు ఇంట్లో ఉన్నవాడే వాడు. వీళ్ళు ఏం చేశారు? దొంగని ఇంట్లో వెళ్ళి తాళం వేశారు. కృష్ణయ్య లోపలే ఉన్నాడు. వీళ్ళ ఇంకా దొంగతనం తేలికైపోయింది. ఆయన అంటున్నాడు ఇంటి దగ్గరికి బాగా తప్పించారు మీరు చాలా గొప్ప వాళ్ళు. గోపికలకి తన ఆ రోజున స్వామివారు అనుకున్నారు, మీరు చాలా గొప్పళ్ళు, నేనంటే ఎంత ప్రేమో మీకు, ఇల్లు తిరిగే బాధ దగ్గర మొత్తం దొడ చేర్చాడు. పర్వాలేదు, మొత్తం తినడానికి యోగ్యంగా ఉందనుకున్నాడు. ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళు బయట శబ్దాలు వింటున్నారు. బయట శబ్దాలు విన్నంత వరకు కృష్ణుడు ఆచూకీ కనపడలేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళతో ఎవరో నిశితమైనటువంటి వినికిడి దృష్టి కలిగిన ఆవిడ, మీరందరూ నోరు మూయండి, శబ్దం వినండి. ఇది మనకు గురుపదేశం అండి. బయట విషయాలు నోరు ముయ్యండి, లోపల శబ్దాలు వినండి. బయట వాడు వస్తాడనుకొని బయట చూస్తూ బయట గొడవ గొడవ చేసేస్తున్నారు. ఏమండి, లోకల్లో కొంతమంది ఉంటారు, అరవకండి అరవకండి అంటూ వీళ్ళే పెద్దగా అరిచేస్తూ ఉంటారు. అసలు నువ్వు నోరు మూస్తే మొత్తం సైలెంట్గా ఉంటుందంటారు. ఈ అరవకండి అరవకండి అనేవాడు పెద్దగా అరిచేస్తూ ఉంటాడు లోకల్లో. అలాగే బయట శబ్దాలు వీళ్ళు వినడానికి అగో అక్కడ వస్తున్నాడు, అటుపోయాడేమో ఇటుపోయాడేమో, వీళ్ళు మాటలు బయటికి వెళ్ళినంతకాలం లోన శబ్దం వినలేకపోయారు. కానీ ఒక జ్ఞాని ఉంటాడండి ఈ మందలో కూడా. బయట ప్రపంచంలో కూడా జ్ఞానులు అరుదుగా ఉంటారు. వాళ్ళేమంటారు? ముందు మీరు నిశ్శబ్దం వహిస్తే లోన శబ్దం వింటారు. మీరు కృష్ణ శబ్దం అంటే అది. ఆ శబ్దం వినేటి ఒకసారి వెంటనే వీళ్ళు అంగీకరించి ఆ బయట శబ్దం ఎప్పుడు ఆపారో లోన శబ్దం విన్నారు. ఈ లోన ఏం చేస్తున్నాడు, కన్నయ్య మొత్తం కొండలని కదిలిస్తున్నాడండి. మన ఆడ పని ఏంటి, ఖాళీ చేయటం, కొండ పగల కొట్టడం. మన వాడి పని అనేది ఏమండి, కొండ ఏమో జీవుడు, అందులో ఉండే పెరిగే ఆసక్తి. ఈ కొండ శరీరం అనుకోండి, లోన నింపి ఉండేది ఆసక్తి అండి. ఆసక్తి ఉన్నంత వరకు జన్మం తప్ప మనకు లేనిపో దాని మీద ఒక ఆసక్తి అండి. మనవడ మీదో, మనవరాల మీదో, కొడుకు మీదో, ఆఖరికి పుట్టింటి వాడు ఇచ్చిన చీర మీదో, వాళ్ళ ఇంటి దీచి దగ్గర తెచ్చిన కాఫీ కప్పు మీదో ఉంటుంది ఆసక్తి. ఏది పోయినా ఒప్పుకుంటారే, కానీ ఆ పుట్టింటి నుంచి తెచ్చిన కాఫీ కప్పు హ్యాండిల్ పోయిందే భర్త అయినా సరే సచ్చాడు. ఎందుకని, పుట్టింటి మమకారం అది, వదలండి అంత తేలిగ్గా. కాబట్టి ఏవైనా పోవచ్చు కదా, కొన్ని ఉంటే ఆసక్తి అక్కడ. ఆ ఆసక్తి అనేటువంటిది మళ్ళీ జన్మ కారణం అవుతుంది. శరీరమే కుండ లోనుండేటువంటి వస్తువే ఆసక్తి. ఆసక్తిని తొలగించి శరీరాభిమానం లేకుండా చేసేవాడు కృష్ణయ్య. ముందు ఆసక్తిని తీసేస్తాడు, అందుకే పెరుగు తింటాడు, లోనున్నది తింటాడు, ఖాళీని పగలబడతాడు. శరీరాన్ని కొంచడండి ఆయన, మళ్ళీ ఇంకో దేహంలోకి వెళ్ళే అవకాశం లేదు. ఆసక్తి పోతే శరీరం అవసరమా, ఆసక్తి లేకపోతే శరీరం అవసరమా చెప్పండి. నాకు పొందవలసింది ఏది లేదనుకోండి, నాకు కోరవలసింది ఏది లేదనుకోండి, కోరుకోని దేవుడు మాత్రం వచ్చి నిలబడితే నేను కోరుకుంటానా, నాకు అసలు అవసరమే లేనప్పుడు మళ్ళీ దేహం వస్తుందా. కాబట్టి ఆసక్తిని తొలగిస్తాడు, అదే నవనీత చూరు. పెరుగు తిన్నాడంటే అదే అర్థం, వెన్న తిన్నాడంటే అదే అర్థం. లోనున్నటువంటిది ఆసక్తి అండి. ఆసక్తి అనేటువంటి దాన్ని తీసేస్తాడు, ఆ కుండనే శరీరాన్ని బద్దలుగుట్టేస్తాడు. ఇక మళ్ళీ తిరిగడానికి ఉపయోగం ఉండదండి. పగిలిన కుండకి ఏమైనా ఉపయోగం ఉంటుందా, పగిలిన కుండ ఉపయోగపడదు. ఆసక్తి కలిగినటువంటి తర్వాత దేహాభిమానం కూడా ఉండదు. దేహాభిమానమే లేనప్పుడు మళ్ళీ శరీరం ఎక్కడి నుంచి వస్తుంది కనుక అది ఉండదు. అందుకని ఈయన లోపల కుండలన్నీ బద్దలు కొట్టేస్తున్నాయి. వెంటనే ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారండి, ఏయ్ ఎవరు లోపల, వీళ్ళు బయట ఉండి తాళం తీయటం లేదు, లోనున్నటువంటి ఆయన ముచ్చట అడుగుతున్నారు, ఎవరు నువ్వు అంటే ఇప్పుడు అనుకున్నాడు, ఇప్పుడు నేను వీళ్ళకి చిక్కేశాను అందుకని పెద్దవాళ్ళ పేరు చెప్తే వదిలేస్తారే. పూర్వకాలం మనం ఎక్కడైనా పొరపాటు పని చేసామనుకోండి, ఎవరబ్బాయిరా నువ్వు అంటారండి. ముందర ఎవరబ్బాయి అంటారండి. నేను ఫలానా ఆయన మనవణ్ణి అన్నాడు అనుకోండి, అన్ని తాతబుద్ధులే వచ్చాయి. కోతి లక్షణాలు ఎక్కడికి పోతాయి, ఆయన పేరు మారుతి, నువ్వు అట్నే తయారయ్యాయి. ఇవి తాతగారికి వచ్చేటువంటి మనవడు బుద్ధులు అన్నమాట. అదే తాతగారు మంచి గుణంతో ఉన్నాడండి. ఒరే అలాంటి పెద్ద ఆయనకి ఇలాంటి చిలిపి పనులు చేసేవాడు ఎలా పుట్టేవరా, తాతగారి పేరు చెరగొట్టేవాళ్ళగా ఉన్నావరా, అలాంటి పనులు చేయకూడదు నాన్న ఇంటికి వెళ్ళు అని పంపిస్తారండి. అంటే పెద్దవాళ్ళ మీద ఉండేటువంటి గౌరవం మన జీవితం మీద ప్రభావం చూపుతుంది. ఇప్పుడు నేను అనుకున్నాడు ఈ గోపిలు తిరిగేశానే, ఇప్పుడు నాడు కొట్టేస్తారు వీళ్ళు, అందుకని వెంటనే తెలివిగా అన్నాడు, నేను బలరాముడు తమ్ముడు అన్నాడండి. బలరాముడు అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది ప్రపంచంలో, పాపం అక్కడ తోలిపోడు, బుద్ధిమంతుడు, అందంగా ఉంటాడు, చెప్పిన మాట వింటాడు. ఏమండి ఇవన్నీ బలరాముడికి ఉండే క్వాలిటీస్, అవన్నీ గుణాలండి. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు తెలివిగా, నేను బలరాముడు తమ్ముడిని. వీళ్ళ పాపం తగ్గిందండి, ఎందుకంటే బలరాముడు ముందు వచ్చాడు కదా. అయ్యయ్యో ఇప్పుడు కృష్ణుడిని ఏదైనా పట్టుకుంటే మా బలరాముడు బాధపడతాడు, అందువల్ల ఇద్దరిని కొట్టకూడదు. సరే బలరాముడు ముందు వచ్చాడు కనుక వెంటనే, అయితే మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు, ఏమండి ఇప్పుడు దొంగని పట్టుకొని కొట్టాలా, వివరాలు అడగాల. ఎప్పుడైతే బలరాముడు తమ్ముడు అన్నానో వివరాలు అడగడం మొదలెట్టారు. మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అంటే వెంటనే ఆయన అనుకున్నాడు దారిలోకి వచ్చారు, మా ఇల్లు అనుకొని వచ్చాను అన్నాడు ఆయన. మా ఇల్లు అనుకొని వచ్చారు అంటే వెంటనే వాళ్ళు అన్నారు, మీ ఇల్లు అనుకొని వచ్చావా, మీ ఇల్లు అనుకొని వస్తే వచ్చావు, వచ్చిన తర్వాత ఆయన తెలియదా మా ఇల్లు కాదని, వచ్చే వచ్చావు మీ ఇల్లు కాదని తెలిసిన తర్వాత మా కొండలో ఇల్లు చేయబెట్టావు అని అడిగారు గోపి. ఆయన అన్నాడు, మా లేగదోడ ఒకటి తప్పిపోయింది, నీ కొండలో ఉన్నావు వెతుక్కుంటున్నాను లే అన్నాడు. లేగదోడ ఎక్కడైనా కొండల్లో ఉంటుందండి. వాళ్ళు అన్నారు, కృష్ణ నీకు చెప్తే కాస్త అతికినట్టు ఉండాలయ్యా, లేగదోడ పోవడం ఏంటి, కొండల్లో తిరగడం ఏమిటయ్యా, ఎక్కడైనా లేగదోడ కొండల్లో ఉంటుందా అంటే. అప్పుడు ఆయన అన్నాడు, ఏ మీరు లేని ఆనందాన్ని సంసారంలో వెతుక్కోవడంలా, లేనిదాన్ని మీరు బయట ప్రపంచంలో వెతుక్కోవడంలా, మీరు ఎలాగైతే లేని దాన్ని బయట ప్రపంచంలో వెతుక్కుంటున్నారో నేను కూడా లేగడోని కొండలో వెతుక్కుంటున్నాను అన్నాడు. మనం చేస్తున్న పని ఆయన చేస్తున్నాను. ఏమండి ఆయన చేస్తుంటేనేమో అధ్యక్షుడు పెడుతున్నాం, మనం చేస్తేనేమో కాలు రాగేస్తున్నాం, అదే మన దోరుకోవాలి. ఇప్పుడు ఆనందం ప్రపంచంలో ఉందా, ప్రపంచ వస్తువుల్లో ఆనందం ఉందా, మనం చేస్తున్న పని అదే. లేగదోడని కుండలో ఎలా కృష్ణుడు వెతుకుతూ ఉంటే వెతుకుతామని ఆయన అన్నారు. అసలు ఆనందమే లేనటువంటి లోకం, ఎందుకని అనిత్యం అసుఖం లోకే, రెండు గుణాలు చెప్పాడండి భగవద్గీతలో, అనిత్యం అసుఖం. ప్రపంచ లక్షణాలు రెండే, దుఃఖాలయం అశాశ్వతం. ఇంకో రెండు కూడా చెప్పాడు. మొట్టమొదటి ఏమన్నాడు? అనిత్యం అన్నాడు. అంటే దీనికి నిత్యత్వం లేదు. అసలు లోకానికే నిత్యత్వం లేకపోతే లోకంలో పుట్టి మీకు ఎక్కడ ఉంటుంది నిత్యత్వం? నువ్వు కూడా పోయేవాడివే. లోకం కూడా అంతే, కొన్నాళ్ళకు పోతుంది, ఇది కూడా కనుమరుగై. కాబట్టి ఒకనాటికి ఈ లోకమే నిత్యత్వం లేకపోతే లోకంలో ఉండే నీకు ఉంటుందా? రెండవది ఏమిటి? అసుఖం. సుఖం లేదండి, యథార్థానికి సుఖం లేదు లోకంలో. కానీ ఏం చేస్తున్నాం? లేని చోట వెతుక్కుంటున్నాం సుఖాన్ని. మా రామకృష్ణానంద స్వామి వారికి చిన్న కథ చెప్పేవారు. ఒక ముసలావిడండి, కాస్త 9-10 అయినప్పుడు కాస్త కుళ్ళంతా చిరాగ్గా ఉంటే స్నానం చేసి ఏ పడుకుందాం కాబోలని వేసవికాలం అంటే మంచి వేసవికాలం. వేసవికాలంలో గృహస్థురాలు అక్కడ వాళ్ళ పనులు చేసుకునేటప్పుడు కాస్త చిరాగ్గా వస్తుందని శరీరానికి. స్నానం చేసిన తర్వాత ఆవిడ తన ఏది పైన ధరించుకునేటువంటి ఒక జాకెట్ ఇది తీసి తొడుక్కుందాం అనుకునే లోపల అక్కడ ఏదో కాస్త ఏది ఒక పూర్వకాలం వాళ్ళు ఈ సూది పెట్టి కుట్టుకోవడానికి ఈ ఉక్సులు అవి ఉంటాయి కదండి, అది ఒకటి పాడైపోయి. అందుకని ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ 10-11 గంటల సమయంలో ఈ కుట్టుకున్నాం కదా అని చిన్నగా సూది దారం తీసుకొని కుట్టడం మొదలైంది. ఈ సమయంలో దారం దారిపోయింది, సూది కింద పడిపోయింది. కింద పడిపోతే తన ఇంట్లో చీకటిగా ఉంది. ఇప్పుడు వాళ్ళ గురువుగారు చెప్పారట, అమ్మా ఏదైనా వస్తువు పోతే వెలుతురులో వెతుక్కోమా అన్నారట. వెంటనే ఈవిడ వెలుతురు ఎక్కడుంటుందా అని చూసి బాగా 12 గంటల సమయం బయట దేవీ విమానంగా వీధులైపు వెలుగుతుంటే అక్కడికి పోయి ఒంగోలు వెతకడం మొదలైంది వీధి బయట. అదే సమయంలో రెండవ ఆడ సినిమా వదిలేదు. పూర్వకాలం రెండో ఆడ సినిమాకి పోయేవాడు, పగులు అంతా పని చేసేసుకొని మళ్ళీ రాత్రి భార్య భర్తలు వాళ్ళ పిల్లలకి ఆహారం అది వండి పెట్టుకొని ఎప్పుడో కాస్త రాత్రి ఎప్పుడో 10-9 ఏదో సినిమా ఉంటుందండి. ఆ సినిమా పోతే వాడు వదిలేటప్పటికి అప్పటి కాలంలో 1 గంట ఏమయ్యేది. ఈ 1 గంట సమయానికి పూర్వమంటే జనం అందరూ బయటకు వచ్చేసారు. 12 గంటలు దాటిన తర్వాత ఇంత ముసలావిడ ఇంత వెలుతురులో ఇలా వంగి వెతుకుతుందంటే ఏ విలువైన వస్తువు పోయిందో అని వాడు కూడా వెతకడం మొదలెట్టారు. ప్రతి వాడు ఒంగోలు వెతుకుతున్నాడు. వాడలో ఒకరికి నడువు నొప్పి వచ్చిందండి, వంగి వంగి. వాడు లేచి చూస్తే ప్రవాహం ఉన్నట్టుందండి బయట అంతా పెద్ద ప్రపంచం. ప్రతి వాడు వంగి వెతుకుతున్నాడు. పక్కన అడిగాడు, ఒరే ఎందుకు వంగేవరా అంటే వాడు అంటున్నాడు, వాడు వంగాడని నేను వంగాను, లేకపోతే నాకేం పని అంటున్నాడు. ఇలా వంగిన వాడిని అడిగి 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 ఎక్కడికి వచ్చిందని ప్రశ్న ముసలావిడ దగ్గరికి వచ్చింది. ఏమా పెద్దమ్మ నువ్వు ఎందుకే వంగి ఎత్తుకుతున్నావు అంటే ఆవిడందరూ అసూది పోయింది. ఎక్కడ పోయింది ఈ సూది అంటే మా ఇంట్లో పోయింది. ఇంట్లో పోతే ఇక్కడ ఎత్తుకుతున్నావేమంటే మా గురువుగారు చెప్పారు, గురువుగారి మాట నేను తూచ తప్పకుండా పాటిస్తాను ఇట్లాంటి విషయాల్లో. మా గురువుగారు వెతుకున్న చోట వెతుక్కోమన్నారు, ఇక్కడ వెతుకుంది వంగి వెతుకుతున్నానండి. గురువు చెప్పింది సత్యమే కానీ ఆ వెతుకుతున్న చోట వస్తువు లేదు, వస్తువు ఉన్న చోట వెతకడం లేదు. మనం కూడా అంటే గురువు చెప్పింది వింటున్నామే కానీ గురువు ఎక్కడ వెతుక్కోమన్నాడు అక్కడ వెతుక్కోవడల్లా. వెలుతురులో వెతుక్కోమని యథార్థమే, కానీ అక్కడ వస్తువు ఉందా లేదా అది చూసుకోవాలి కదా. గురువాక్యాల్లో కూడా రహస్యాలు ఉంటాయి. అందుకని అమ్మా నువ్వు వస్తువు ఉన్న చోట వెలుతురు లేదే, వెలుతురు ఉన్న చోట వెతకడం లేదు. వస్తువు లేని చోట ఎంత వెతికినా వస్తువు లభ్యం కాదు. అలాగే ఆనందం లేని చోట ఎంత వెతుక్కున్నా ఆనందం దొరకదు. సుఖం లేని చోట ఎంత వెతుకున్న సుఖం దొరకదు. ఇది పరమాత్మ చెప్పాడండి, అనిత్యం అసుఖం లోకే దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖాలయం, నువ్వు ఎక్కడికైనా పో, ఏడుపు తప్ప ఇంకో వస్తువు లేదన్నాడండి ప్రపంచంలో. ఏడుపు తప్ప ఇంకోటి లేదు. మనందరం చాలా కథలు విన్నాం. మనం మీరందరూ మంజునాథ సినిమా చూసి ఉంటారు. ఆ మంజునాథ సినిమాలో ఆ నాయకుడి కొడుకు చచ్చిపోతాడు. ఆవిడ ఆ భర్తని వేడుకుంటుంది, ఏమండి మీరు ఇంత శివ పూజ చేస్తారు, ఏం మన పిల్లాన్ని మనకి ఇవ్వడాలి శివయ్య, ఒకసారి ప్రయత్నం చేయండి అని అంటే ఇప్పుడు ఇవిడికి సత్యం చెప్పాలి. కర్మ ఎవరికైనా అది దాటడానికి సత్యం కాదని భార్యకు చెప్పాలి. మరి ఇలాగా చెప్పాలంటే ఆవిడ వినే స్థితిలో ఉందా? వెళ్ళిపోయింది కొడుకాయి, మరి మనసు స్థిమితం ఉండదు కదా. వెంటనే ఆయన అన్నాడు, అదెంత పని, కానీ ఒక పని చేయాలి. ఏం పని చేయాలో చెప్పండి అని అడిగింది ఆవిడ. ఎవరైతే ఎవరింట్లో చావు లేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్ని ఆవాలు పట్టుకురా అన్నాడు. ఇన్ని ఆవాలు పట్టుకురా, ఈవిడ తల్లి హృదయం కదండి, ఆవాలు దొరకవా? ఈవిడ పరిగెత్తి ఇల్లింట్లో తిరుగుతోంది. అక్కడ ప్రతి ఇంట్లోకి వెళ్ళి అడిగితే ఇన్ని ఆవాలు ఇవ్వండి, వాళ్ళు అంటారు అమ్మా ఇన్ని ఆవాలు, అదేమంత భాగ్యమమ్మా అని ఆవిడ దుప్పిడి ఆవాలు తీసుకొస్తే ఏమండి మీ ఇంట్లో ఎవరో చచ్చిపోలేదా అని అడిగాడు. అదేంటమ్మా మా తాతయ్య గారు వెళ్ళిపోయారు, ఇంకొక ఇంటికి వెళ్ళింది, అక్కడ వాళ్ళు చెప్పారు మా మామయ్య గారు వెళ్ళిపోయారు, ఇంకో చోటుకి వెళ్ళింది మా అబ్బాయి వెళ్ళిపోయాడు. అంటే ప్రపంచంలో ఏముంది? మృత్యు ఉంది. ప్రపంచంలో మృత్యు ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మృత్యువులో ఉండి మృత్యువు పొందకూడదు అనుకుంటున్నాం. అసలు ఉన్నదే మృత్యువులు, అది తెలియడం లే. అది అందుకే అనిత్యం అసఖంలోకి దుఃఖాలయం అశాశ్వతం, దీనికి పరమాత్మ పెట్టినటువంటి పేర్లు. అందుకనే కృష్ణుడు ఏం చేశాడు అక్కడ? లీల ద్వారా సత్యం చెప్పాడు. ఎలాగైతే నేను కుండలో లేగదోడిని వెతుక్కుంటున్నానో, మీరు కూడా ప్రపంచంలో అలాంటిదే వెతుక్కుంటున్నారు, మీరు చేసే పనే నేను చేస్తున్నాను అని బోధ చేశాడండి వారికి. అంటే అంత ఏది దహనమైనటువంటి బోధ, గుహ్యమైనటువంటి బోధ, చాలా తేలిక ఆ గోపికలకి స్వామి బోధించాడు. అంటే అక్కడ భగవద్గీత కంటే బోధ ముందు ఎవరికి జరిగిందండి? గోపికలకు జరిగింది. గోపికలకు క్రియ ద్వారా చూపించాడు, అర్జునుడికి వాక్ ద్వారా చెప్పాడు, అంతే తేడా. అందుకనే భాగవతానికి భగవద్గీతకి దగ్గర సంబంధం ఉంది. భగవద్గీతలో ఏది చెప్పాడో భాగవతం అదే చేశాడు పరమాత్మ. అందుకనే భగవద్గీతకు భాష్యం ఏమిటంటే భాగవతం. మీరు భగవద్గీత ఇవ్వండి, భగవద్గీతలో శ్లోకానికి శ్లోకానికి భాగవతంలో రిఫరెన్స్ ఉంటుంది. చతుర్విధ భజంతే మాం జనాసు ప్రీతినోర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తభక్తుడెవరు? గజేంద్రుడు. అర్ధార్థ భక్తుడెవరు? ధ్రువుడు. జ్ఞానభక్తుడెవరు? మనకి జిజ్ఞాసుకు జ్ఞానులు ఇద్దరు ఉన్నారు. జ్ఞానభక్తికి ఉదాహరణ ప్రహ్లాదుడు, జిజ్ఞాసు భక్తికి ఉదాహరణ ఉద్ధవుడు. వీళ్ళ నలుగురు భాగవతంలోకి రావాల్సిందే. నీకు రిఫరెన్స్ కావాలంటే ఎక్కడ వస్తామండి? భగవద్గీతకి రిఫరెన్స్ కావాలంటే ఎందులోకి వెళ్తావు? భాగవతంలోకి రావాల్సిందే. కాస్త కష్టం వస్తే వేడుకునేవాడు గజేంద్రుడిలాగా, సంకటం వస్తే వెంకటరమణ అంటాడు, గీకిస్తే మళ్ళీ మొలుస్తుంది కాబట్టి ఇచ్చేది గుండేనండి అంటాడు. అవి రాకపోతే అవి కూడా ఇవ్వరు. మా బాబుజీ మహారాజు వారు చెప్పేవారు, ఏది మొలవదో అది ఇవ్వండిరా భగవంతుడికి, మొలచిన ఎందుకు ఇస్తారు? అవి మళ్ళీ వస్తాయి, వస్తాయనే ధైర్యం కాబట్టి అవి మొక్కేస్తున్నాం. లేకపోతే అవి రావు అన్నారు అనుకోండి, తిరుపతిలో బోర్డంత లాస్, బోర్డంత ఆదాయం మనకి దాని మీదే వచ్చేస్తుంది. మరి నల్ల బంగారం కదా చుట్టూ. కాబట్టి అక్కడ పరమాత్మ ఆప్తుడయ్యండి, నువ్వు అలా పిలిచినా పర్వాలేదు, ఉద్ధరిస్తారు. అర్ధార్థి కోరుకునేవాడు, ఆ కోరుకునేవాడు ఎవరండి? ధ్రువుడు. ఆయన దేవుడు కావాలని రాలేదండి భగవంతుడి దగ్గరికి. వాడు నాన్న తొడెక్కుదామని వచ్చాడు. మా నాన్న తొడెక్కడానికి వెళ్తే మా అక్కడ ఉన్నటువంటి సవతి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆయన్ని నెట్టేసి, నువ్వు నా కొడుకుగా పుట్టింటే నీకు తొడక్కే అదృష్టం ఉండేదేమో, నువ్వు ఆ సునీతికి పుట్టావు. వాళ్ళ పేర్లు కూడా చూడండి ఎంత గొప్పవో. ఉత్తానపాదుడు, ఉత్తానపాదుడు అంటే ఎవరు చెప్పండి? ఉత్తానపాదుడు అంటే ఎవరు? ఉత్తానపాదుడు అంటే మనమే. పాదాలు పైన బట్టి తల కింద పెట్టి పుట్టాం. ఉత్తానపాదుడు అంటే పాదములు ఉన్నతంగా కలిగిన వాడు అని అర్థం. ఉత్త అంటే ఇది. అందుకని ఇందాక చెప్పిన ఉత్తరము అంటే ఇదిగో ఇది, ఈ ఈ శిరస్సు వైపుకు ప్రయాణం, జ్ఞానం వైపుకు ప్రయాణమే ఉత్తరాయణం అండి. జ్ఞానం కలిగిందే అని ఉత్తరాయణంలో ఉన్నట్టే కాలం ప్రకారం దక్షిణాయనంలో తెచ్చిపోయిన నష్టమే లేదండి. ఉత్తరాయణం అంటే జ్ఞానం కలిగి ఉండడం. కాబట్టి ఇక్కడ ఉత్తానపాదుడు అంటే పాదములు ఈ ఇక్కడ పైన పైన కలిగి తల బయటికి పెట్టేవండి మనమే. అడగండి డాక్టర్ గారిని, డాక్టర్ గారు పిల్లాడు ఎలా బయటకు వస్తారండి, తల్లి గారు బొమ్మలో నుంచి అని అడగండి. ఆ తల ముందు పెడతారు, తాళ్ళు పైన ఉంటాయి, వాడే ఉత్తానపాదుడు. వాడికి ఇద్దరు భార్యలండి, మనకు కూడా ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇదేంటండి మీకు కూడా ఉన్నారా అంటాడు. బ్రహ్మచారులకైనా ఎవరికైనా ఇద్దరు భార్యలు తప్పనిసరిగా ఉంటారు. ఎవరు వాళ్ళు? సురుచి సునీతి. సునీతి అంటే అర్థం ఏంటండి? మంచి బుద్ధి అండి. సురుచి అంటే అర్థం ఏంటండి? ఇంద్రియాల మీద ఆసక్తి కలిగి ఉండడం అండి. నాకు ఫలానాది ఇష్టం, ఫలానాది ఇష్టం. సురుచి రుచి, జీవచాపల్యం. నాకు అది ఇష్టం, ఇది ఇష్టం, ఈ కోరికలే సురుచి. సునీతి అంటే అర్థం ఏంటండి? మంచి బుద్ధి. ఈ రెండు భార్యలు ఉత్తాన బాధలు ఉన్నాడు అండి. అంటే ఈ దేహం కలిగినటువంటి శరీరకి ఇద్దరు భార్యలు ఉన్నారు. మంచి బుద్ధి కలిగి ఉండడం, విశేష సుఖాల వాసన కలిగి ఉండడం. అయితే ఉత్తాన బాధలు ఎవరికి ఎక్కువ వినిపిస్తాడండి? ఎవరికి ఎక్కువ? సురుచికి ఇస్తాడు. సురుచికి ఎందుకు ఇస్తాడండి? వాడికి ఇంద్రియాలకు బాగా అందుతుందండి. మానవుడికి అందంది ఎంత గొప్పగా చెప్పినా వాడికి అర్థం కాదు. కానీ మానవుడిని పాడు చేసేది అందుబాటులో ఉందనుకోండి, దాని వైపుగా పరిగెడతాడు. అదే సురుచి. ఇంద్రియ విషయాలను అనుభవించేదే సురుచి. ఈ సురుచి అంటే చాలా ఇష్టం, సునీతి అంటే ఇష్టమే, కానీ సురుచి అంత ఇష్టం కాదు. సురుచే చాలా ఇష్టం. సునీతికి పుట్టిన వాడే ధ్రువుడండి. అంటే ఒక దృఢమైనటువంటి సంకల్పం, భగవంతుని చేరాలనేటువంటి నిశ్చయమే సునీతికి పుట్టుతుంది. అందుకనే మనకు సునీతికి పుట్టేటువంటి ఆవిడే ధ్రువుడు. ఆ ధ్రువుడు వెళ్ళి ఉత్తానపాదుడు తొడక్కాలనుకుంటే ఆ సవతి తల్లి ఆయన నిర్దేశిస్తుంది. ఈయన బయలుదేరి వెళ్ళాడు చిన్న పిల్లాడు. అలా బయలుదేరి వెళ్ళిన వాడికి నారదుడు కనిపించాడు. నారదుడు అంటే ఎంత గొప్ప స్థుతి కలిగిన వాడు భాగవతంలో. ప్రతి ఒక భక్తుడు తయారయ్యాడంటే వెనకాతల నారదుడి హస్తం ఉంటుందండి భాగవతంలో. ఒక ప్రహ్లాదుడు వచ్చిన, ఒక ధ్రువుడు వచ్చిన, ఒక వాల్మీకి మహర్షి వచ్చిన, వీళ్ళందరూ కూడా నారద మహర్షికి వారు శిష్యులండి. వీళ్ళందరూ నారదుల వారు కనపడి, అబ్బా ఎక్కడికి వెళ్తున్నావురా, చూడబోతే చిన్నపిల్లలాగా ఉన్నాం, రోషావేశంతో కన్నులు బాగా ఏది రాజసం ఉట్టిపడుతున్నాయి, ఎక్కడికి పోతున్నావు ఒంటరిగా. వాడన్నాడు, మా తండ్రి తొడనెక్కాలి అందుకని చెప్పి ఎవరో నారాయణుడు ఉన్నాడట, మా అమ్మ చెప్పింది, మా సవతి తల్లి మా చిన్నమ్మ కూడా చెప్పింది, నేను అందుకని నారాయణుడి కోసం పోతున్నాను. నారదుడు అన్నాడు, ఒరే నారాయణుడు అనేవాడు ఎలా లభ్యమవుతాడో నీకు తెలుసా, ఎలా లభ్యమవుతాడో అని అడిగాడు ధ్రువుడు. దైవాధీనంతో జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవతం. కాబట్టి మంత్రానుపాసన చేయి దైవం దొరుకుతాడు. ఏ మంత్రం పట్టుకోవాలి? ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి మహామంత్రం. ఈ మంత్రాన్ని పట్టుకొని నీకు దైవం దొరికేస్తాడు. అప్పుడు ఆయన వెళ్ళి ఉపాసన చేస్తే అప్పుడు నారాయణుడు ఆయనకు దర్శనమైతే ఏం మాట్లాడాలో తెలియక చిన్నపిల్లాడు అలా రాన్పడిపోయి చూస్తుంటే పాంచజన్యాన్ని చెక్కిలికి తాకించాడండి నారాయణుడు. ఆయన అనుగ్రహంతో మాట్లాడాడు, స్వామి మీరింత గొప్పవాళ్ళు, అంత గొప్పవాళ్ళు, నాకేం అక్కర్లేదు, గాదు పెంకు కోసం వెతుకుతున్నాను నేను, కానీ వజ్రం లాంటి మీ దర్శనమైంది స్వామి, నాకు నా తండ్రి తొడక్కర్లేదు, ఏమక్కర్లేదు, నీవు కావాలి, నీ స్థానం కావాలి, నీ పేరిట ఒక లోకం కావాలి అని పరమాత్మ సాన్నిధ్యాన్ని కోరాడు ఆయన. ఆయన ఎవరండి? అర్ధార్థుడు. అంటే మొదటిలో ధనం కోసం చేరొచ్చు కాక, పరమాత్మ దగ్గరకు అర్ధులమే చేరుతున్నాం, అది ధనమో లేకపోతే పిల్లల బాగు కోసమో ఉద్యోగాల కోసమో పెళ్ళిళ్ళ కోసమో చేరుతున్నామండి, అందరం అర్ధార్థులమే. కానీ అర్ధార్థులుగా ఉండే మన భక్తి కేవలం అక్కడ మాత్రమే ఆగిపోకూడదు, అది ఉన్నతమై చేరి నీవే కావాలనేంతటి శరణాగతి స్థితికి చేరినప్పుడే మనకు కైవల్యం. అర్ధార్థులమే అందరం, ఏదో కోరికలు లేకుండా రాగం కదండి భగవంతుని దగ్గరికి. ఆఖరికి అవన్నీ లుప్తమై ఆయనే కావాలనే బుద్ధి మనకు స్థిరపడితే అది నిజమైనటువంటి జ్ఞాని లక్షణం. తర్వాత జిజ్ఞాస భక్తి కొంతమందికి ఉంటుంది. జిజ్ఞాసులు అంటే తెలుసుకోవాలి, పరమాత్మ గురించి తెలుసుకోవాలి. ఈ తెలుసుకోవాలనే లక్షణం కలిగిన వాడు ఉద్ధవుడండి. అలాగే జ్ఞాని, జ్ఞాని ఎక్కడుంటాడండి? ప్రహ్లాదుడుగా ఉంటాడు. ఆయన సంతోషం పొందుతాడు, ఎవరిలో ద్వేషం చూడడు, నారాయణమూర్తిని సర్వే సర్వత్రా అనుభవిస్తూ ఉంటాడు, ఇతరులు చెప్పిన దాన్ని కాదనడు, తను అవునుకున్న దాన్ని వదిలిపెట్టాడు. చెండామార్కులు వారు చెప్పే తప్పనడం అంగీకరిస్తాడు, వాడు చెప్పింది వాళ్ళకి అప్పచెప్తాడు, తానేం నేర్చుకున్నాడో తండ్రికి అప్పచెప్తాడు. ఇక్కడ ఏం చెప్పేవాడు? వీళ్ళు చెప్పిన మాట వీళ్ళకి చెప్పేవాడు. చండుడు అమర్కుడు అనే వాళ్ళకి వీళ్ళు చెప్పిన మాట వీళ్ళకి చెప్పేవాడు, కానీ తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికీ సత్యం చెప్పేవాడు. ఎల్ల శరీరధారులకు ఇళ్ళని చీకటి మూతిలోపలంద్రెళ్ళక వీరునేమన భిన్నమున మతి భ్రమణమున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళావయమనుచు విష్ణుని దుర్లము చేర్చి తారడవి నుండుట మేలు నిసాచరాగ్రణి అని చెప్తాడు ప్రహ్లాద కుమారుడు. ఆయన జ్ఞాని. ఈ నలుగురు భక్తులు ఉన్నారయ్యా, ఈ నలుగురు రెఫరెన్స్ ఎక్కడ దొరుకుతుందండి? భాగవతంలో రావాల్సిందే. అందుకని భగవద్గీత చదవండి, భాగవతంలోకి ప్రయాణం చేయండి. ఇలా చదివితే మనకి కృష్ణతత్వం పూర్ణంగా అర్థం కావడానికి అవకాశం ఉంది. అందుకనే పరమాత్మ చక్కగా ఆయనకు ఒక నామం పెట్టడానికి గర్గాచార్యులు అనేటువంటి మహానుభావుడు చక్కగా ఆయనకు ఒక అవకాశం వచ్చింది. ఈయన రాముడు అని ఇతనికి పేరు పెట్టాడు. చక్కగా సంకర్షణం అంటే దేవకీదేవి గర్భంలో నుండి లాగబడి ఇక్కడ రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది కనుక సంకర్షణుడు అనే పేరు ఇతడికి ఉంటుంది. బలంలో చాలా గొప్పవాడు గనక బలుడని, ఆకర్షణలో గొప్పవాడు గనక రాముడని, లాగి వేయబడడం వల్ల రోహిణీ గర్భంలోకి వచ్చాడు కాబట్టి సంకర్షణుడని ఈ పిల్లాడికి పేర్లు ఉంటాయి. తరువాత మన కథానాయకుడు కృష్ణ భగవానుడు ఆయనకు పేరు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు గర్గ మహర్షుల వారు. ఆ విషయాన్ని మనం మరింతగా రేపటి రోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఓం సహనావతు సహనౌ పునః సహ వీర్యం కరవావహై తేజస్వినీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.